ఇరవై నాటి పొందగలరు. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం నమో భగవతే శ్రీరమణాయ, శివాయ నమ శివాయ నమ ఓం నమ శివాయ. ప్రేమైన ఆత్మ బంధువులారా, రాబోయే ప్రవచనములు ఈ నెల 23వ తేదీన ఆత్రేయపర్వం శివాలయములు. ఈ నెల 23వ తేదీ ఆత్రేయపర్వం శివాలయములు మధ్యాహ్నం 2 గంటలకు. ఇరవై మూడవ తేదీ ఆత్రేయపర్వం, 28వ తేదీ విజయవాడ ముత్యాలంపాడు శివాలయంలో, 28వ తేదీ విజయవాడ ముత్యాలంపాడు శివాలయంలో. మే 11వ తేదీ భీమవరం వెంకటేశ్వర స్వామి కళ్యాణ మండపంలో, వెంకటేశ్వర స్వామి గుడి దేవాలయంలో. భీమవరం మే 11వ తేదీ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో, మే 17వ తేదీ గుమ్మలూరు, మే 17వ తేదీ కొత్తగా కళ్యాణ మండపం కట్టారు గుమ్మలూరులో, మే 17వ తేదీ గుమ్మలూరులో, మే 21వ తేదీ పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో, మే 21వ తేదీ పాలకొల్లు క్షత్రియ కళ్యాణ మండపంలో, మే 21. భక్తులైన మీకు అందరికీ ఈ సమాచారం తెలియపరచటమైనది. రాబోయే కాలంలో సాధ్యమంతరికి ఇతర గ్రామాలు తగ్గించేసి జిన్నూరులోనే నెలకు 2 మీటింగ్లు పెడదామని అనుకుంటున్నాం. మరీ ముఖ్యమైతే ఇతర గ్రామాలకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. తర్వాత మేము ఏ గ్రామైనా మా ఇంటికి అక్కడ మీటింగ్ అయిన తర్వాత మా ఇంటికి రండి అంటున్నారు. మీరు కొత్తగా ఏదైనా నేల కట్టుకున్నారనుకోండి, కొత్తగా ఇల్లు కట్టుకున్నారనుకోండి, మీ ఇంట్లో ఏదైనా పెళ్లి జరిగిందనుకోండి, ఏదైనా ఫంక్షన్ జరిగితే మా ఇంటికి రండి అని మీరు అడగచ్చు. ఏం కానీ దానికి మా ఇంటికి వచ్చి చూశారని అంటే మీరు టైర్ అయిపోతుంది. ఏదైనా ఒక ఊరు వెళ్తాం, ఆ ఊళ్ళో మేము 3-5 గంటలు ప్రసంగించి మా ఇంటికి రాయండి, మా ఇంటికి వెళ్ళి ఎలక్షన్ కింద ఓటు ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగినట్టు ఎంతమంది ఇంటికి తిరుగుతాం? మీరు కనిపించారు కదా మీ ఇంటికి మళ్ళీ ఇంటికంటే మా ఇంటికి రండి మా ఇంటికి రండి ఎంతమంది ఇంటికి వెళ్తాం? ఇప్పుడు మీరు ఏదైనా డాబా కట్టుకున్నారనుకోండి, ఏదో మీ ఇంట్లో ఫంక్షన్ అయింది అనుకోండి, మీరు చెప్తే మాకు అవకాశం ఉంటే వస్తాం, లేకపోతే లేదు మీరు చెప్పచ్చు. ఏదైందానికి మా ఇంటికి రండి అంటే దానికి ఇవన్నీ అవగాహన ఇటువంటి మర్యాదలు అవసరం లేదు. నేను చెప్పేది సబ్జెక్ట్ ప్రధానం మనకి. అసలు వైరాగ్యం అనేది లేకుండా ఏకాంతం అవసరం ఉండదు. మనకి కోరికలు లేకపోతే ఏకాంతంగా ఉండగలం. మనం కోరికను ఎక్కువ పెట్టుకుని గదిలో కూర్చుని తడుపు వేసేసి లోపల కూర్చున్నా అది ఏకాంత వాసం కాదు. మనకు వైరాగ్యం ఉందనుకోండి, లక్ష్యం ఉంది మధ్యలో కూర్చుని అనుకోండి, అది ఏకాంత వాసం. అందుకని కోరికలు ఏం పెట్టుకుని మనసులో వైరాగ్యం లేకుండా గదిలో తలుపు వేసుకుని మన ఇంట్లో మనం కూర్చుని ఏకాంతంగా ఉందంటే ఆ ఏకాంత నిజం కాదు. మనస్సు అలవర చేస్తుంటే మనస్సులో అశాంతి ఉంటే అది ఏకాంత వాసం అంటే. ఏకాంతవాసం మంచిది. ఏకాంతవాసంలో మనం భగవంతుని ఉపాసన చేయటం వల్ల, భగవంతుని స్మరించటం వల్ల, భగవంతుని ధ్యానించటం వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. ఏకాంతవాసం కొంత ఏకాగ్రతను పెంచే స్వభావం. అయితే వైరాగ్యం లేకుండా ఏకాంతం కుదరదు. మనం లక్ష మనకు వైరాగ్యం ఉందనుకోండి, లక్ష మంది కూర్చు లక్ష మంది మధ్యలో కూర్చున్నా మనకి ఏకాంతంగానే ఉంటుంది. ఏకాంతవాసం, సహవాసం, ఉపవాసం ఇవన్నీ మంచివి. ఉపవాసం శరీరం ఆరోగ్యానికి, సహవాసం మానసిక ఆరోగ్యానికి, ఏకాంతవాసం మన మనసులో ఏముందో మనం తెలుసుకోవడానికి, ఏకాగ్రత పెరగటానికి, ఇవన్నీ మంచివి. ఇవి సబ్జెక్ట్ మీరు బాగా అర్థం చేసుకుంటే ఈ జన్మలోనే మీరు తరించగలరు. తర్వాత మీతో చాలామంది చెప్తున్నారు నాకు పాద నమస్కారాలు పెట్టడం మానేయండి. మీకు తెలియని పెడుతున్నారు, ముందు మన భక్తులు మానేస్తే కొత్త వాళ్ళు ఎవరే పెట్టరు. ఈ పాద నమస్కారాలు టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్. నేను చాలాసార్లు చెప్తున్నాను పాద నమస్కారాలు పెట్టదు. అసలు మామూలుగా ఇలా కూడా అక్కర్లేదు నమస్కారాలు. మీరు ఏదో మాట్లాడే పని అంటే మాట్లాడవచ్చు, అక్కడ చోట ఆగిపోతుంది. నమస్కారాలు కూడా అక్కర్లేదు. ఇదంతా టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్. మీరు మీరు సబ్జెక్ట్ అర్థం కాకుండా సాధన చేసిన పెద్ద ప్రయత్నం లేదు. అసలు 90 మీరు 10% చేసి సాధన 10%, 190% మీకు అండర్స్టాండింగ్లో రావాలి. తర్వాత సాత్విక బుద్ధిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ప్రతి మనిషికి 3 గుణాలు ఉంటాయి, రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఆ సత్వగుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. సత్వగుణం లేకుండా ఆత్మజ్ఞానం రాదు. ఇప్పుడు సాపేక్షిక జ్ఞానం వేరు, ఆత్మజ్ఞానం వేరు. సాపేక్ష జ్ఞానం మనం రజగుణంలో ఉండి కూడా సాధించవచ్చు. సాపేక్ష జ్ఞానం అంటే మనస్తోడు సంపాదించింది. మనస్తోడు సంపాదించింది. ఇప్పుడు వైద్యం ఉందనుకోండి, రోగం వచ్చింది, ఆ రోగానికి ఏ మంది వాడాలి, ఆ రోగం ఏంటి, ఇదంతా సాపేక్షిక జ్ఞానం. అదే వంతిని కట్టాలి, ఒక రోడ్డు వేయాలి, లేదా బిల్డింగ్ కట్టాలి, ఆ బిల్డింగ్కి ఎంత మెటీరియల్ ఉండాలి, దేనికి ఎంత పడుతుంది, ఈ క్యాలిక్యులేషన్ అంతా కూడా సాపేక్ష. అంటే మనస్తో నేర్చుకునేదంతా కూడా సాపేక్ష జ్ఞానం. సాపేక్ష జ్ఞానం వల్ల శరీర యాత్ర నడుస్తుంది కానీ మోక్షం రాదు. సాపేక్ష జ్ఞానం మనస్తోటి సంపాదించేది. ఆత్మజ్ఞానం అలా కాదు. ఎక్కడైతే మనస్సు అణుగుతుందో అక్కడి నుంచి ఆత్మజ్ఞానం కలదు. ఆత్మజ్ఞానం వల్ల మోక్షం వస్తుంది. ఆత్మజ్ఞానం వల్ల ఆత్మజ్ఞానం వల్ల ఆత్మశాంతి వస్తుంది. ఆత్మజ్ఞానం వల్ల పునర్జన్మ లేని స్థితి వస్తుంది. ఆత్మజ్ఞానం వల్ల ప్రకృతిలోంచి బయటపడతాడు. సాపేక్ష జ్ఞానం వల్ల శరీర యాత్ర నడిచిపోతుంది. అంటే మనం ఆకలితో బాధపడక్కర్లేకుండా పొట్టకు సంబంధించిన విద్యలన్నీ కూడా సాపేక్ష జ్ఞానాన్ని సంపాదించింది. ఇప్పుడు అగ్రికల్చర్ ఉంది, లేకపోతే ఇంగ్లీష్ ఉంది, లెక్కలు ఉంది, ఇంజనీరింగ్ ఉంది, మెడిసిన్ ఉంది, హిస్టరీ ఉంది, ఇవన్నీ సాపేక్ష. అయితే మైండ్తో సంపాదిస్తాం. అంటే నేర్చుకునేవాడు ఒకడు ఉంటాడు. అది నేర్చుకోవడం అనేది ఒక పని. అది నేర్చుకునే సబ్జెక్ట్ ఒకటి. నేర్చుకునే సబ్జెక్ట్ అట్లా 3 వస్తున్నాయి. ఆత్మజ్ఞానంలో 3 ఉండవు, సాపేక్ష జ్ఞానంలో 3 ఉంటాయి. నేర్చుకునేవాడు ఒకడు ఉంటాడు, మరి నేర్చుకునే సబ్జెక్ట్ ఒకటి, నేర్చుకునే పని ఒకటి, ప్రక్రియ. ఇవన్నీ త్రిపుటి అంటారు. ఇవన్నీ సాపేక్ష జ్ఞానం. దానివల్ల కూడా ప్రయోజనం ఉంది. ప్రపంచంలో ఎవరితో ఎలా మలగలు, ప్రపంచంలో ప్రపంచ జ్ఞానం వస్తుంది. సాపేక్ష జ్ఞానం వల్ల ప్రపంచ జ్ఞానం వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలి, మరి మన పొట్ట మన శరీరం ఉంది, అందరికీ జ్ఞానం ఉన్నా లేకపోయినా శరీరం ఉంది. ఆ శరీరం ఉన్నంతసేపు ఏదో తినాలి. యాత్ర శరీర యాత్రకి వెళ్ళాలంటే బట్ట ఉండాలి, ఏదో నీడ ఉండాలి. ఆ పొట్ట ఉంది కాబట్టి అన్నం ఉండాలి, నీడ ఉండాలి, బట్ట ఉండాలి. దీనికి కొంత సాపేక్ష జ్ఞానం లేకుండా పొట్ట గడవదు, బట్ట గడవదు, నీడ ఉండదు. అంటే సాపేక్ష జ్ఞానం ఎంతంటే మన మనస్సు ఎంత నిజము, మన శరీరం ఎంత నిజము, సాపేక్ష జ్ఞానం అంతే నిజం. కానీ ఆత్మజ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది. అది దేహంతో సంబంధం లేదు, లోకంతో సంబంధం లేదు. నువ్వు మిగిలితావు శాంతిలో సుఖంలో ఆనందంలో బ్రహ్మములో ఊగిసలాడుతావు. ఇతరులతో సంబంధం లేకుండా స్వతంత్రమైన శాంతి, స్వతంత్రమైన సుఖం, స్వతంత్రమైన ఆనందం. అలా పూర్వ జన్మ లేవు, రాబోయే జన్మ లేవు, ఉన్నది ఒక్కటంటే ఒక్కటే. జన్మలు కూడా స్వప్నంతో సమానం అన్నది నీకు ఆత్మజ్ఞానం వల్ల అది అనుభవంలోకి వస్తుంది. ప్రతి మనిషికి తన అనుభవం తనకు వచ్చే వరకు ఏదో సందేహం, ఏదో అనుమానం, ఏదో తేడా వెంటాడుతూ ఉంటుంది. ఎన్ని పుస్తకాలు చదివినా ప్రయోజనం లేదు కదా. పుస్తకాలు చదివితే మంచి గైడ్స్ గైడ్ లాగా ఉపయోగపడుతున్నాడు. కానీ ఈ సొంత అనుభవం నీకు వచ్చే వరకు, నీ సొంత అనుభవం నీకు వచ్చే వరకు ఏదో అనుమానం, ఏదో భగవంతుడు ఉన్నాడా లేదా, మరి అల్లా ఉన్నాడా లేదా, ఏదో అనుమానం ఏదోటి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు. మహమ్మద్ ప్రవక్త మహిమునికి ఏమి ప్రాముఖ్యత ఇవ్వలేదు, ఆయన ఎప్పుడు మహిమను చేయలేదు. సబ్జెక్టే ప్రధానం. అలాగే బుద్ధుడు కూడా ఎప్పుడు యేసుక్రీస్తు కొన్ని మహిమలు చేశాడు, కానీ బుద్ధుడు ఎప్పుడు కూడా మహిమలు చేయలేదు. మహిమలు కూడా నీ మనస్సు అంటే నిజము, మహిమలు కూడా అంతే లేదు. అంటే మహిమలకు వాడి ఈ ప్రాముఖ్యత ఇవ్వలేదు. వాడు మహమ్మద్ ప్రవక్త అంటే ప్రవక్తే. అదే మహిమలకి ఏం ప్రాముఖ్యత ఇవ్వలేదు. అలాగే బుద్ధుడు కూడా మహిమలకి ఏం ప్రాముఖ్యత ఇవ్వలేదు. కొంతమంది జనాకర్షణ కోసం ఏ మహిమని చూపిస్తూ ఉంటారు, కానీ దానివల్ల ఏం ప్రయోజనం లేదు. కొన్ని మహిమలు న్యాచురల్గా జరుగుతాయి, కొన్ని మహిమలు నార్మల్గా న్యాచురల్గా జరుగుతాయి. వాటికి ఇబ్బంది ఏం లేదు. మహిమ చెయ్యాలని చేయకూడదు, కానీ న్యాచురల్గా దాని అంతా మహిమ జరిగితే దానివల్ల మహిమ పొందిన వాడికి, మహిమ ఎవరి ద్వారా జరిగింది వాడికి ఇబ్బంది లేదు, వాడికి ఇబ్బంది పొందిన వాడికి ఇబ్బంది లేదు. అది న్యాచురల్గా జరిగితే నార్మల్గా జరుగుతుంది. నార్మల్గా జరిగింది, న్యాచురల్గా జరిగింది, దాన్ని బంధించింది. ఇప్పుడు మేము మీ ఇంటికి రావచ్చు, మీ ఇంటికి వస్తే మీరు కాఫీ ఇస్తే నేను తీసుకోవచ్చు, కానీ మీరు కాఫీ ఇస్తారని మీ ఇంటికి నేను రాకూడదు. అది నేను మీ ఇంటికి వచ్చానుకోండి, మీరు కాఫీ ఇస్తే నేను తీసుకోవచ్చు, కానీ మీరు కాఫీ ఇస్తారని మటుకు నేను మీ ఇంటికి రాకూడదు. ఆ కోరిక చూడొచ్చు, ఆ కోరిక చేత బంధింపబడతాడు. గీతలో కూడా కృష్ణుడు అర్జునుడితో నాలుగేసార్లు రెఫరెన్స్లు ఏమంటాడంటే, నువ్వు యోగి అయితే మంచిది అర్జున, నువ్వు యోగి అయితే అర్జున. యోగి అంటే సోమరతనం కాదు. యోగి అంటే వాడు కష్టపడి పని చేసుకుంటాడు, పని చేసుకుంటాడు, కర్మ ఫలాపేక్ష ఉండదు. అది రాలేదని ఫలం రాలేదని కుంగిపోడు, ఫలం రాలేదని కుంగిపోడు. నిజంగా ఫలం వస్తానుకోండి కుంగిపోడు. ఫలం వస్తే ప్రెషర్ తీసుకోడు, ఫలం రాకపోతే పెయిన్ ఉండదు. అయితే నువ్వు యోగం అయితే మంచిది అర్జున, నువ్వు యోగం కావని చెప్తాడు భగవాన్. రుక్మిణి కృష్ణుని పెళ్లి చేసుకుందంటే జ్ఞానాన్ని పెళ్లి చేసుకుంది. కృష్ణుడు అంటే ఎవరు? జ్ఞానం. పెళ్ళి అయిపోయిన తర్వాత కృష్ణుడు రుక్మిణితో మాట చెప్తాడు, నేను మహారాజును ప్రేమించాడు, నేను దేహం పట్ల ఇండిఫరెంట్గా ఉంటాను, లోకం పట్ల ఇండిఫరెంట్గా ఉంటాను, ప్రాపర్టీ పట్ల ఇండిఫరెంట్గా ఉంటాను. నాకు దేహం పట్ల కానీ, ప్రాపర్టీ పట్ల కానీ, లోకం పట్ల కానీ నాకేమి అటాచ్మెంట్ లేదు. నాబోటి వాడిని కోరిని ఎంచుకు పెళ్లి చేసుకున్నాం, పెద్ద పెద్ద మహారాజులు నేను చేసుకుంటాను, వాళ్ళందరినీ కాదని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాను అని రుక్మిణిని అడుగుతాడు కృష్ణుడు. అంటే రుక్మిణిని అక్కడ జ్ఞానం అక్కడ రుక్మిణిని పెళ్లి చేసుకున్నది ఒక వ్యక్తి కాదు, జ్ఞానాన్ని పెళ్లి చేసుకున్నది అక్కడ. ఈ మాట పెళ్ళి అయిన తర్వాత కృష్ణుడు అంటాడు, నా బాడీకి ఇండిఫరెంట్గా ఉంటాను, ప్రాపర్టీకి ఇండిఫరెంట్గా ఉంటాను, లోకానికి ఇండిఫరెంట్గా ఉంటాను, నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు కోరి అంటాడు కృష్ణుడు. అక్కడ జ్ఞానం యొక్క ఉండొచ్చు. అది మీకు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థమవుతాయంటే మీకు ఈ జన్మలోనే, అసలు గత రాబోయే జన్మలోనే అవి స్వప్నం తెలుసమ్మా, జరిగిపోయే జన్మలోనా అవి స్వప్నం తెలుసమ్మా. ఇవన్నీ స్వప్నమే, ఉన్నది ఒకటంటే ఒకటి. ఒక సుప్రీంకోర్టు ఫుల్ బెంచ్ జడ్జిమెంట్ లాంటివి చెప్పాడు గీతలో. అది సెకండ్ చాప్టర్లో ద్వితీయంలో వస్తుంది. అది ద్వితీయానికి అద్వితీయమైన పేరు. అందులో ఏం చెప్తాడంటే కృష్ణుడు, ఉన్నదేదో ఉంది, ఉన్నది అన్ని కాలాల్లో ఉంది, అన్ని ప్రాంతాల్లో ఉంది, అన్ని దేశాల్లో ఉంది. ఉన్నదేది ఉంది, అది అన్ని కాలాల్లో ఉంది, అన్ని ప్రాంతాల్లో ఉంది. ఒక దేశం ఉంది, ఇంకో దేశం ఉంటే లేకపోతుంది. లేనిది ఏ కాలంలో లేదు, ఏ ప్రాంతంలో లేదు. ఉన్నదేది ఉంది. దానికి అసలు మీకు మీకు అర్థమైనా అర్థం అవ్వకపోయినా లేకపోవటం అంటూ లేదు. లేని దానికి ఉండటం అంటూ లేదు. ఆ ఉన్న వస్తేనే ఉన్నట్టుగా మీకు ఎరుకులోకి వచ్చే వరకు ఒక పునర్జన్మలు వస్తాయి. ఆ ఉన్న వస్తేనే ఉన్నట్టు ఎరుకులోకి వచ్చిందా మీ పూర్వజన్మలు కూడా నిజం కాదు, స్వప్నాన్ని మీకు అనుభవంలోకి వస్తుంది. అప్పుడు మీరు ఇతరులు చెప్పే మాటల మీద కానీ శాస్త్రం మీద కానీ ఆధారపడక్కర్లేదు, మీకు అనుభవం వచ్చినప్పుడు. ఇలా బయట లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. ఇందులో ఏ ఆకర్షణ మనం లోబడితేనే మన మనస్సుకి అంతర్దృష్టి కలగదు, అంతర్ముఖం రాదు. అంటే బ్రహ్మానుభవం కలగదు మనకి. లోకంలో అనేక ఆకర్షణలు ఉన్నాయి. బైబిల్లో ఒక మాట ఉంది, ఒక మనిషి ఒకే టైంలో దేవుణ్ణి డబ్బును ఆరాధించలేడని. ఒక మనిషి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండాలి, లేకపోతే ధనాన్ని ఆరాధి ధనాన్ని ఆరాధించేవాడు దేవుణ్ణి ఆరాధించలేడు, దేవుణ్ణి ఆరాధించేవాడు ధనాన్ని ఆరాధించలేడు. ఒకేసారి ఒకే మనిషి ఒకే టైంలో దేవుణ్ణి ఆరాధిస్తూ ధనాన్ని ఆరాధిస్తూ జరగదు. పైకి దేవుడు భక్తి అని చెప్పుకున్నవాడు ధనాన్ని ఆరాధిస్తూ ఉంటాడు. అంటే ధనాన్ని ఆరాధించేవాడు దేవుణ్ణి ఆరాధించలేడు, దేవుణ్ణి ఆరాధించేవాడు ధనాన్ని ఆరాధించడు ఒకే టైంలో. దైవాన్ని ఆరాధించేవాడు ధనాన్ని ఆరాధించలేడు, ధనాన్ని ఆరాధించేవాడు దైవాన్ని ఆరాధించలేడు. అది నీ హృదయంలో ఏమి ఉండదు. నీ హృదయంలో ధనానికి అక్కడ నోటి మాటలు కొంచెం నీ హృదయంలో ధనానికి స్థానం అంట, లేకేముంది దైవానికి స్థానం. నీ హృదయంలో ఒకేసారి నువ్వు నీ హృదయంలో ధనాన్ని నీ హృదయాన్ని ధనం మీద పెట్టి దైవం మీద ఒకేసారి ఏదో పెట్టలేదు నువ్వు. నీ హృదయంలో ఉన్నది దైవమా ధనమా, నువ్వు ఎవరిని కోరుకుంటున్నావు? ఇది త్యాగరాజు అన్నాడు. త్యాగరాజుకి ఆ రోజుల్లో తంజావూరు మహారాజు కొంత బంగారం పంపాడు. త్యాగరాజు ఖ్యాతి విని త్యాగరాజు భక్తులను తెలిసి కొంత బంగారం పంపాడు. ఆ బంగారం ఎదురుగుండా పెట్టుకుని వెంటనే ఇచ్చారు అది పంపిన వాడికి. ఓ రామ ఓ శ్రీరామ, నీ సన్నిధి సుఖమా నీది సుఖమా, నీకు బంగారం కావాల్సి ఉంటే ఎదురుకుండా ఉంది తీసుకో, నీకు బంగారం కావాలంటే ఎదురుకుండా ఉంది తీసుకో. ఎవరో పంపారు మహారాజు గారు, తంజావూరు మహారాజు గారు, కావలసి ఉంటే తీసుకుని వద్ద. తన మనసుతో తానే చెప్పుకుంటున్నాడు, తన మనస్సుకి తానే చెప్పుకుంటున్నాడు, నీకు బంగారం కావాల్సి ఉంటే అభ్యంతరం తీసుకో. అయితే నీ సన్నిధి సుఖమా, రాముడి సన్నిధి సుఖమా, నిధి సుఖమా? రాముడి సన్నిధి సుఖమా, నిధి సుఖమా? నీకు మనసు ఆయన మనస్సుతో ఆయన చెప్పుకుంటున్నాడు, నీకు ఏది కావాలంటే చూడు. నీకు నిధి సుఖం కావాలంటే బంగారం, నీకు నిధే బాగుంది అనుకో బంగారం తీసుకో. రాముడు సన్నిధి బాగుంది అనుకో నువ్వు బంగారం వదిలి, నీకు ఏది కావాలంటే అది తీసుకో. తన మనస్సును తానే అడ్రస్ చేసుకున్నాడు త్యాగరాజు. ఓ రామ ఓ శ్రీరామ, నిధి సుఖమా నీ సన్నిధి సుఖమా? తన మనస్సును తన మనస్సును అడుగుతున్నాడు త్యాగరాజు. అప్పుడు లోపలి సమాధానం వచ్చింది. లోపలి సమాధానం ఏమని వచ్చిందంటే, నీకు నిధులేమీ లేదు, సన్నిధే సుఖం. నిధి అంటే మాయ, సన్నిధే సుఖం, సన్నిధే సుఖం. ఈ సంఘటన అయిన తర్వాత బంగారం పంపేశాడు త్యాగరాజు. పంపితే తర్వాత వాళ్ళ అమ్మగారికి వీరికి త్యాగరాజు అమ్మగారికి త్యాగరాజుకి పేచీలు, అంతకుముందు స్నేహాలుగా ఉన్నాడు పేచీలు. వాళ్ళకి అక్కర్లేకపోతే బంగారం నాకే వచ్చింది కదా, అమ్మగారు అప్పటి నుంచి పేచీలు మొదలు పెట్టాడు త్యాగరాజు. ఈ బంగారం చివరికి పేచీలు దారి చేసింది. ఒకసారి శారదమ్మత రామకృష్ణ పరమహంస గారి భార్య చెప్పారు. ఆ రామకృష్ణ పరమహంస గారు స్వర్గస్థులైతే ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయారు జయరాం బట్టి. ఆ పుట్టింటి ఆ పూర్వ భక్తుడు రామకృష్ణ పరమహంస గారి బతుకుని ఉండగా వచ్చే భక్తులు మన అమ్మను కూడా ఏంటంటే ఆ జయరాం బాటికి వెళ్ళి ఏదో పట్టు మామిడి పళ్ళు అయితే ఇంకోట మామిడి పళ్ళు ఇంకోటి ఏదో పట్టుకెళ్ళి ఏదో అట్టిపళ్ళు ఏదో పట్టుకెళ్ళి ఇస్తూ ఉండరు. శారదామాతకి ఐదుగురు తమ్ముళ్ళు ఉన్నారు, ఒకడ కాదు, శారదామాతకి ఐదుగురు తమ్ముళ్ళు ఉన్నారు. శారదామాత చెప్పింది మాయ అంటే ఎలా ఉంటుందంటే, నాకు తెచ్చేవాళ్ళ పళ్ళు ఇచ్చేవారు, ఆ పళ్ళు నేనేం చేసుకుంటాను, ఇంటికే ఇచ్చేసేదాన్ని, మా మరదళ్ళు ఆ పళ్ళు కోసం రోజు పేచి పెట్టుకున్నారని చెప్పి ఇంత చేస్తే తిరిగి పళ్ళు కోసం, ఇది మాయ ఎలా ఉంటుంది. అది ఎవరైతే భక్తులు తెచ్చిస్తున్నారు, భక్తుల్ని అన్ని పళ్ళు నేను తింటానా, ఇంటికాడ ఇచ్చేసాను. నా మరదలో అట్టిపళ్ళ కోసం, మామిడి పళ్ళు కోసం, ఇంకో దుంపల కోసం రోజు పేచీలు పెట్టుకున్నారు. అవి మానవ స్వభావం. కొన్నాళ్ళ కష్టపడిందే, ఎవరు తెచ్చి ఇచ్చారు? నేనన్నీ తినగలనా తినలేను, వాడేదో భక్తితో తెచ్చి ఇచ్చారు. ఇవన్నీ వాళ్ళకి ఇచ్చి మీరు వాడుకోండి అని చెప్పండి, పళ్ళు తినడం అని చెప్పవచ్చు, ఎవరో ఒకరు తీసుకుని తినవచ్చు, ఈ పళ్ళు కోసం రోజు పేచీయడం అని చెప్పారు. ఇది ప్రపంచం ఇలా ఉంటుంది. ఒక ఇంట్లోనే 90 పేచీలు ఎంత చేస్తుంది? డబ్బు కదా, కదా పళ్ళు. అంటే లోకంలో అనేక ఆకర్షణ ఉంటాయి. మనం జ్ఞాపకం ఈ ఆకర్షణలో, లోకం యొక్క ఆకర్షణలో ఏ ఆకర్షణ? ఏ ఒక రోగం చాలు శరీరాన్ని చంపే తనకి, శరీరాన్ని చచ్చిపోవడానికి కొంత రోగం అక్కర్లేదు, ఒక రోగం చాలు. అలాగే లోకంలో అనేక ఆకర్షణ ఉన్నాయి. ఏ ఒక్క ఆకర్షణలో పడిన వాడు ప్రవాహంలో, ఈ జన్మ మరణ ప్రవాహంలో కొట్టుకుపోతాడు, వాడు ఒడ్డుకొచ్చి సమస్య కాదు. ఎవడో చెప్పాడు మిల్టన్, ఎవడో చెప్పాడు, ఎవడో చెప్పాడు గుర్తు రావటం లేదు. సముద్ర నీళ్ళు తాగుతుంటే దాహం తిరుగుతున్నట్టు మాట. సముద్ర నీళ్ళు ఉప్పుగా ఉంటాయి, సముద్ర నీళ్ళు ఉప్పుగా ఉంటాయి. మీరు సముద్ర నీళ్ళు తాగి చూడండి, తాగి కొలిది దాహం పెరుగుతున్నట్టు. మనం దాహం తగ్గించుకుంటుంది సముద్ర నీళ్ళు, తాగి కొలిది దాహం పెరుగుతాడంటే ఇంకా అందరూ ఉప్పు ఉంటుంది కదా, తాగి కొలిది ఇంకా దాహం పెరుగుతాను. డబ్బు కాంక్ష ఒకటి, కీర్తి కాంక్ష ఒకటి, సముద్రంలో నీళ్ళు, సముద్ర నీళ్ళు లాంటి అని మిల్టన్ చెప్పాడు. చూడండి, ది లాంగెస్ట్ పొయమ్ ఇన్ ఇంగ్లీష్ లిటరేచర్. ఇప్పుడు మీరు సముద్ర నీళ్ళు ఉన్నాయని తాగే తాగటం మొదలు పెట్టారు, కూడా తాగి కొలిది దాహం పెరిగి దాహం తీరదు. దాహం అయితే డబ్బుటి కీర్తోటి ఈ సముద్ర నీళ్ళు లాంటివి. మీరు డబ్బు సంపాదించగలిగి పిచ్చెక్కిపోతుంది, మీకు ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అలా కీర్తి కాంక్ష ఒకటి, కీర్తి దాహం, ధన దాహం, ఇవన్నీ దాహాలు. సముద్ర నీళ్ళు తాగి కొలిది దాహం తగ్గదు కదా, దాహం పెరుగుతూ ఉంటుంది. అలాగే మీరు కీర్తి సంపాదించగలిగి ఇంకా కీర్తికాంక్ష పెరుగుతుంది. ధనాన్ని సంపాదించగలిగి ధనకాంక్ష తగ్గుతుంది, ధనకాంక్ష పెరుగుతుంది. సముద్ర నీళ్ళు ఎటువంటివి? ధనకాంక్ష, కీర్తికాంక్ష అటువంటి. చాలామంది ధనవంతులను చూసి, ఏమైనా అధికారంలో వాళ్ళని చూసి వాళ్ళు ఎంత గొప్పగానే అవ్వండి, లోపల సుందరంగా మీకు తెలియదు. మీరు ఎవరైనా అధికారంలో ఉన్నారనుకోండి, అయ్యి బాబు వాళ్ళు ఎంత గొప్పగానే మీకు అనిపిస్తుంది ఊరికి. అలాగే ఎవరికైనా డబ్బు ఉంది అనుకుంది, ఆ డబ్బు ఉన్న వాళ్ళు ఎంత గొప్ప కొన్నారు మీకు అనిపిస్తుంది. లోపలికి వెళ్ళి మీరు అంతర్దృష్టి చూస్తే వాళ్ళు జీరోస్ అందరం, చాలామంది 190 జీరోస్. అంటే మీకు ఏదో ఉంది, బయట ఏదో ఉంది, బయట ఏదో ఉంది, బయట ఏదో ఉంది అనిపించిన వాళ్ళు మీకు బయట ఏదో ఉంది, బయట ఏదో ఉంది అనుకోవటం. ప్రతి జన్మకి ఇలాగ అనుకుంటాం, మనసు బయటకు వచ్చేసుకుంటే లోపలికి వెళ్తాను కానీ ప్రయత్నం చేసిన దాన్ని పంపని బాహ్య ఆకర్షణ వాళ్ళు. యేసుక్రీస్తు దగ్గరికి ఒక 30 సంవత్సరాల అబ్బాయి వచ్చాడు. అది ఎమోషన్లో ఉన్నాడు అతను, ఏదో తాత్కాలికంగా ఏదో వైరాగ్యం వచ్చినది, ఆ వైరాగ్యం నిజం కాదు, ఏదో తాత్కాలికంగా వైరాగ్యం వచ్చింది. వచ్చి యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి, నాకేం అక్కర్లేదు ప్రభు, నువ్వు చాలు, నాకేం అక్కర్లేదు, ఇంకా లోకంలో ఏం అక్కర్లేదు, నువ్వు ఒకటే సరి, నువ్వు చాలు నాకు, నువ్వే దిక్కు నాకు, నువ్వే నువ్వు సరిపోతావు, నన్ను రక్షించలేదు, నువ్వే దిక్కు అని అడిగాడు యేసుక్రీస్తు. ఆ వైరాగ్యం ఇవ్వని కాదు, మాటలు ఇవ్వని కాదని ప్రభువుకు తెలుసు. అవన్నాడు యేసు, అతనికి ఆస్తి ఉందని యేసుక్రీస్తుకు తెలుసు. ఇవన్నీ 10 చోట్ల ఇంత ఆస్తి ఉంది, అది అమ్మేసి ఆ డబ్బు నా దగ్గర తేవక్కర్లేదు, మీ గ్రామంలోనే పేదలకు పంచిపెట్టేసి అప్పుడు నా దగ్గర రా, గొప్ప నన్ను అనుసరించన్నాడు. మళ్ళీ అది కేరా పెద్ద సైజు మళ్ళీ నాకు కనపడదని చెప్పాడు యేసుక్రీస్తు. వాడు అది 2 సార్లు సెకండ్ టైం వచ్చి వాడు నాకు కనిపించలేదని చెప్పాడు యేసుక్రీస్తు. ఓ చోట ఒక డ్రామాలో ఇప్పుడు మిల్టన్ అని చెప్తాడు, ఒక చోట నేను చెప్తాడు ఏం చెప్తాడంటే, మీరు అవసరం లేని ఖర్చులు డబ్బులనే అవసరం లేని ఖర్చులు పెంచేసుకుంటారు. కొంతమంది డబ్బుని బట్టి ఖర్చులు పెంచుకుంటారు, అవసరం ఉండదు, అవసరం ఉంటే వాడుకోవచ్చు. అవసరం లేని డబ్బు లేకుండా డబ్బు ఉందని అవసరం లేని ఖర్చులు పెంచేసుకుంటే డబ్బు ఉన్న వాళ్ళ కింద కనపడుతూ పేదవాళ్ళు అయిపోతారు. కొంతమంది నాలుగు చీరలు అమర్చడానికి ఒక్క చీరతోటి కాలక్షేపం చేసేస్తూ ఉంటారు. ఏదైనా ఒక వస్తువు నాలుగు వస్తువులు అవసరమైతే ఒక వస్తువుతో కాలక్షేపం చేసేస్తారు. అంటే బహు జాగ్రత్తగా ఉంటారు ఖర్చులు కూడా. వాళ్ళు పేదవాళ్ళ కింద మనకు కనిపిస్తూ ధనవంతులు అయిపోతారు. అక్కడ ఇది మిల్టన్ చెప్తాడు. ఎక్కడ జపం అది ఎక్కడ పారదేశ రాష్ట్రాన్ని అక్కడ చెప్తాడు. కొంతమంది ఖర్చులు పెంచేసుకుంటారు. వాళ్ళు అప్పుడు ఆ ఖర్చులు పెంచుకున్నప్పుడు ధనవంతుల కింద ఉండొచ్చు. ఎక్కడైనా అప్పు జరుగుతుంటే ఇంకా పెంచేస్తారు ఖర్చులు. అది చెప్తాడు. ఎవడు మేటని చెప్తాడు, మీకు మామూలుగా మీకు ధనం ఉండొచ్చు, ప్రస్తుతం ధనం ఉండొచ్చు, ధనం ఉందని అవసరం లేని ఖర్చులన్నీ పెంచుకుంటూ వెళ్ళిపోతావు అనుకో. నువ్వు నువ్వు ధన సమాజానికి ధనవంతుల కింద కనిపిస్తూ పేదవాడు అయిపోతావు. నువ్వు జాగ్రత్త, నాలుగు వస్తువులు అవసరమైతే రెండు వస్తువులే కొనుక్కుంటావు, ఒక వస్తువే కొనుక్కుంటావు అనుకో. జాగ్రత్తగా ఉంటావు అనుకో. సమాజం నేను పేదవాడు పేదవాడు అనుకుంటా ఉంటుంది, లేకపోతే పిసినారు గారు అనుకుంటా ఉంటుంది, నెమ్మదిగా నువ్వు ధనవంతుడు అయిపోతావు అని. అంటే మీ సంసారం పచ్చగా ఉన్నా అవసరం లేని ఖర్చులకి వెళ్ళొద్దాను. అంటే లగ్జరీస్ పెంచుకోవద్దని. ఒక విధంగా మీకు ధనం అన్నా లగ్జరీస్ పెంచుకోవద్దని. కొంతమంది వాళ్ళ అవసరాలకి ఎంత డబ్బైనా ఖర్చు పెట్టుకుంటారు, కానీ పక్క వాడికి ఒక పైసా ఖర్చు పెట్టి. అలాగే కొంతమంది ఎలక్షన్ వచ్చినప్పుడు కోటి రూపాయలు ఖర్చు పెడతారు అవసరం. ఒక ఎమ్మెల్యే కింద నెగ్గటానికి ఒక కోటి రూపాయలైనా అవసరం ఖర్చు పెడతారు. కదా మామూలుగా వెళితే ఈ కాఫీ ఇవ్వడవాడు. డబ్బు ఇవ్వక్కడ ఈ కాఫీ కూడా ఇవ్వడు. అంటే వాళ్ళ యొక్క డిజైర్ వాళ్ళకున్న కోరికను సంతృప్తిపరచుకోవటం, వాళ్ళకున్న కోరికను సంతృప్తిపరచుకోవడం ఖర్చు పెట్టలేరు. అక్కడ అవసరం ఏంటో తెలుసుకుని అవుట్ ఆఫ్ కంపాషన్, అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ మెరిసీ దాన్ని బట్టి అది దయ చూపించి అక్కడ అవసరం అనుకుంటే ఖర్చు పెట్టండి. వేరేది అది పుణ్యాన్ని తీసుకొస్తుంది, ఇది పాపాన్ని తీసుకొస్తుంది. నువ్వు సాయంత్రం తింటుంది ఎవరికీ తెలియకుండా నువ్వు అట్టి పండు తిన్నా, ఎవరికీ తెలియకుండా పనస్థలం నువ్వు తిన్నా ఈ స్వెడ్కి తెలియకుండా ఉంటుందా అని సాయంత్రం. ఎవరికీ తెలియకుండా నువ్వు పనస్థలంలో తిన్నా, ఎవరికీ తెలియకుండా నువ్వు అట్టి పండు తిన్నా ఈ స్వెడ్కి తెలియకుండా ఉంటుందా నువ్వు అనుకుంటున్నావా? దరి ఈశ్వర ఆత్మ ఎటువంటిది అంటే చక్రవర్తి లాంటిది. కింద మంత్రులు ఉంటారు, కలెక్టర్లు ఉంటారు, పరిపాలన చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ పరిపాలన ఎలా జరుగుతుందో చక్రవర్తి చూస్తూ ఉంటాడు, కింద చూస్తూ ఉంటాడు. పరిపాలన ఎలా పరిపాలన ప్రతి పని పంతారు కార్డు చేసుకొచ్చి వాడు రాష్ట్రపతి ఇప్పుడు మీకు పరిపాలన కలెక్టర్ చేసి పని కలెక్టర్ చేస్తారు, మంత్రులు చేసి మంత్రులు చేస్తారు, ముఖ్యమంత్రులు చేసి. ఆ లోపల ఆత్మ చక్రవర్తి లాంటిది. అది ఎవరు ఏ పని చేస్తున్నారో ఆడు చూస్తూనే ఉంటాడు. ఆడు కళ్ళు మూసుకోడు చూస్తూనే ఉంటాడు ఎవరు ఏ పని చేస్తున్నారో అంతా చూస్తూ ఉంటాడు. మంచి చేసేవాడికి మంచి, చెడ్డ చేసేవాడికి చెడ్డ. ఆడికి ఎప్పుడు ఆ పనికి ఇవ్వాలి, ఎక్కడ ఇవ్వాలి, అది అనుసంధానం చేసేవాడు ఈశ్వరుడు. వాడే బ్రహ్మము, వాడే మన ప్రభువు, వాడే యజమాని, వాడే ఈశ్వరుడు. అంటే వాడు ఏం కలగజేసుకుంటాడో మనం అనుకుంటాం. వాడు ఏం కలగజేసుకున్నట్టుగా కనిపిస్తాడు, ఉంటే అలా చూస్తారంటే. కానీ నువ్వు చేసి ఫలితానికి పలికి మటుకు ఇస్తాడు. ఆడే సగుణ బ్రహ్మం, వాడే మహారాష్ట్రం సమానం, వాడే ఆత్మదేవుడు. భక్తులు భక్తులంటే భక్తులంటే మీరు శివాలయానికి వెళ్ళి మీరు శివుని పూజించవచ్చు, మీరు విష్ణువాలయానికి వెళ్ళి విష్ణువుని పూజించవచ్చు, ఇంకోళ్ళు మసీదుకి వెళ్ళి మసీదు దేవుని పూజించవచ్చు, ఇంకోళ్ళు చర్చికి వెళ్ళి చర్చి దేవుని పూజించవచ్చు. ఎవరికి ఇష్టమైన దేవుని వారు పూజించుకొచ్చు. భక్తులు అంటే అవి కాదు, కేవలం అందర్హృదయాల్లో ఒకే వస్తువుని అందర్హృదయాల్లో నివాసం ఉన్న ఈశ్వరుని భగవంతుని ఎవరైతే చూడగలరు తినడవాడు భక్తుడు. ఈ గుళ్ళకెళ్ళి దేవుని చూసేది మాత్రం చేతి భక్తుడు కాదు, అందరి హృదయాల్లో, అందరి హృదయాల్లో నివాసంగా ఉన్న, అందరి హృదయాల్లో, అందరి హృదయాల్లో డ్వెల్లింగ్గా ఉన్నటువంటి అంతర్హృదయాల్లో నివాసంగా ఉన్నటువంటి ఆ చైతన్యాన్ని ఎవరైతే చూడగలుగుతున్నాడు వాడు భక్తుడు. అంతర్హృదయాల్లో ఉన్న భగవంతుని దర్శించు వాడు భక్తుడు. భక్తి అంటే కేవలం ఏదో గుళ్ళెక్కడ బొమ్మను చూసి రావటం భక్తి కాదు. కొంతమందికి ఎంచేది ఏదో ఈ భక్తుల్లో కూడా కొంతమంది ఏదో జనాన్ని పోజ చేసుకున్నాను అలా అనుకుంటాడు. మహావీరుడు ఉన్నాడు జైన మత స్థాపకుడు, ఆయన ఎప్పుడు ఇలా ఉపన్యాసాలు చెప్పలేదు. అంటే దాఖ వేసిన వాడికి మనం మంచినీడు ఇవ్వాలి, ఆకలి వేసిన వాడికి అన్నం పెట్టాలి. ఆకలి లేని వాడికి అన్నం పెట్టినా ప్రయోజనం లేదు, దాహం లేని వాడికి నీళ్ళు ఇచ్చినా ప్రయోజనం లేదు. వాడు నటిస్తాడు కదా నీళ్లు తాగడు, ఆకలి లేని వాడికి అన్నం పెట్టినాడు కిరికేసి ఉండేస్తాడు. అలాగే ఎవరికైతే జ్ఞానం కావాలో ఆయన్ని ఆశ్రయించి వచ్చేవాడికి జ్ఞానం చెప్పేవాడు ఆయన మహావీరుడు. జ్ఞానాన్ని పోయి చేసుకుందా అన్న మనస్థితి ఏమీ లేదు. ఆ మహావీరుడు అనేది ఆయన పేరు మహావీరుడు కాదు, బిడిదది అంటే ఇంద్రియాలని మనస్సుని పెర్ఫెక్ట్గా జయించాడు కాబట్టి ఆయనకు మహావీరుడు అనే పేరు వచ్చింది. ఆయన పేరు సెపరేట్గా ఉంది కానీ మహావీరు అనేది బిందు. ఆయన ఎప్పుడు కూడా ఇలా మీటింగ్లు పెట్టి అలా పెట్టి ఇలా పెట్టి ఆయన ఎవరైనా జ్ఞానం కావాలని ఆయన దగ్గరికి వెళ్ళి ఆశ్రయిస్తే జ్ఞానం బోధించేవాడు. కానీ ప్రత్యేకంగా మీ ఇంటి నేను మీకోసం మీకు జ్ఞానం బోధిస్తాను జ్ఞానం బోధిస్తాను సమాధిలో పడి అక్కడ తిరగలేదు వాడే మహావీరుడు. ఎప్పుడు లోకంలో ఏ ఆకర్షణకు గురి కాలేదు అంటే వాడికి మహావీరుడు అని పేరు వచ్చింది. ఎలా మీటింగ్లు పెట్టేప్పుడు మహావీరుడు చెప్పలేదు, ఆయన దగ్గర ఆయన ఆశ్రయించి వాడికి ఆ కాంక్షలు వస్తే టీచ్ చేసేవాడు. లేకపోతే లేదు రా ఎవరు రాలేదనుకోండి, ఎవరు రాలేదనే తలంపుకోవడానికి ఉండేది కదా. దేహం ఉన్నా దేహం లేనివాడు, లోకం ఉన్నా లోకం లేనివాడు. ధనకాంక్ష ఎటు ఉండదో కీర్తికాంక్ష కూడా అటు ఉండదు. ఆ అనుభవించి కొలుగుతుంది దొరకచోడు మన గోపి గోపిని కొలిగి దొరకలు పెరుగుతుంది. ఇప్పుడు ఎవడైనా గోక్కుంటున్నాడు అనుకోండి, ఆడు గోక్కుమని మనం అడగక్కడే దొరలు పెడతానంటే అలా గోక్కుంటా ఉంటాడు. ఇవి అంతే అదే నువ్వు గోక్కని మనం చెప్పక్కలు ఆడు దొరలు పెడతా ఉంటాడు అలా గోక్కుంటా ఉంటాడు. ఇవి కూడా ధనకాంక్ష ఒకటి కీర్తికాంక్ష ఒకటి దొరకలంటాడు ఎలా గోక్కుంటాడు ఉంటాడు. పక్కడు చెప్పక్కలు నువ్వు గోక్కుమని ఎవరి దూరం నుంచి ఆడే దోక్కుంటా ఉంటాడు. ఒక ధనకాంక్ష కీర్తికాంక్ష కదా, ఏదైనా లోకానికి సంబంధించి ఏ ఆకాంక్షనే అటువంటిది. తర్వాత ఇంకోటి మీరేదో బాహ్యంగా మంచి పనులు ఏదైనా మీరు చేస్తున్నారనుకోండి, చేస్తే ఆ మంచి పని ఎందుకు చేస్తున్నారు ఆ మోటివ్ చూస్తాడు భగవంతుడు. మీరు మంచి పని చేశారనుకోండి ఆ ఎందుకు చేస్తారో మనస్సు చూస్తాడు, ఆ మనస్సు చూస్తాడు. అంతేకాని మీరు కేవలం ఆ పని అయితే దేవుడికి ఆ పని అక్కర్లేదు. లోకలే వాడికి పని ఏంటి అసలు, ఆ మంచి పని కూడా ఏ మనస్తోడు చేశారు ఎందుకు చేశారు ఏ అక్కడ మీరు చేసినప్పుడు సఫలమే ఉండలేదా అది కూడా చూస్తాడు. మనకు మంచి మనస్సు ఉండొచ్చు కానీ మంచి మనసు సద్వినియోగం చేయాలి కానీ దుర్వినియోగం చేయకూడదు. కదా మనకి ఏదైనా మంచి మనసు ఉన్నా దాన్ని సద్వినియోగం చేయాలి కానీ ఆ మంచి మనసును మంచిగా ఉపయోగించగలం, మంచిగా ఉపయోగించాలి కానీ చెడ్డకు ఉపయోగించకూడదు. చెడ్డకు ఉపయోగించడం మొదలు పెడతా అనుకోండి మన మనస్సు నెమ్మదిగా పొల్యూటై శుభ్రంగా పాడైపోతుంది. అది స్లోగా పొల్యూ దాన్ని స్లో పాయిజనింగ్ అంటారు, స్లోగా పొల్యూట్ అయిపోతుంది. అది కొంతమంది ఒక్క మంచి పని చేయరు కానీ లోకం నేను గొప్పవాళ్ళని చెప్పుకోవాలని ఈ బాప జనించే లోకం ఉందని ఉందని షేక్స్పియర్ చెప్తాడు. ఒక్క మంచి పని కూడా చేయరు, ఒక్క మంచి పని కూడా చేయరు. కానీ లోకం మట్టికి వీళ్ళందరూ ఈయన చాలా గొప్పవాళ్ళని లోకం చెప్పుకోవాలని ఈ బాప జనంతో లోకం అంటే నిన్నుందని ఒక డ్రామాలో షేక్స్పియర్ క్యారెక్టర్ చెప్పిస్తాడు. వాళ్ళు సహోదరుడు సద్బుద్ధుడు ఒక మంచి పని చేయరు కానీ వీళ్ళు గొప్పవాళ్ళని లోకం అనుకోవాలని అది ఒక రకమైన మ్యాగ్నెస్, అది ఒక రకమైన పిచ్చ చేస్తాయి అన్నీ కూడా. అంచేది మీకు పునర్జన్మ వస్తున్నానా కానీ ఎవరు అడుగుతా అంటే అజ్ఞానం ఉన్నప్పుడు పునర్జన్మ వస్తుంది. మీకు ఆత్మజ్ఞానం వచ్చే వరకు శవ ఏదో శవం వస్తూ ఉంటుంది. గంటి శరీరం వచ్చు, మానవ శరీరం అవ్వచ్చు, ఏదో శరీరం వచ్చు. ఎలా ఉంచారు అది జంతు శరీరం అవచ్చు, మానవ శరీరం అవచ్చు, ఏదో శరీరం వస్తాను అజ్ఞానం ఉన్నంతకాలం. అంటే అజ్ఞానం అంటే మనం కాని కానీ మనం అనుకోవడం అజ్ఞానమే. మీకు అజ్ఞానం ఉన్నాం చేసి పునర్జ్ఞానం వచ్చి తీరుతాయి. దేహం వచ్చింది ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి. మీరు బంగారంతో కట్టిన ఇంట్లో పుట్టారనుకోండి, వెండి కూడా కాదు, ఇటుకలు సున్నంతో కాదు, ఇటుకలు సిమ్మెంట్తో కాదు, బంగారంతో కట్టిన ఇంట్లో పుట్టారనుకోండి, మీరు దేహం వచ్చింది అది మన దొక్కలు వెంటాడు తీరుతుంది, ఎవడో తప్పించుకోవడం తప్పు కాదు. దేహం వచ్చిన తర్వాత దుఃఖం విడిచిపెట్టినవాడు సృష్టిలో ఇంతవరకు ఎవడు లేదు. దేహం వచ్చిందా దుఃఖం వస్తుంది. మీరు బంగారం చేత కట్టబడి ఇంట్లో పుట్టినా సరే దేహం వచ్చిన తర్వాత దుఃఖం వెంటాడు తీరుతుంది వాడిని. అది దేహ పునర్జన్మ వచ్చిందని దుఃఖం వచ్చేసినట్టే మనకు. జ్ఞానం వల్ల దుఃఖం నశిస్తుంది కానీ ధనం వల్ల దుఃఖం నశించదు. దొంగలు వచ్చారనుకోండి మీ ఇంటికి, గురువు అంటే ఏం కాదు, దొంగలు వచ్చారనుకోండి మీ ఇంటికి, దొంగలు వస్తే మీ ఇంటికి వస్తుండేది పట్టుకుపోతుంది. మీ ఇంటికి దొంగలు వచ్చారనుకోండి మీ ఇంటికాడ ఏదో వస్తువు పట్టు, అలా గురువు కూడా మీ ఇంటికాడ ఏదో పట్టుకుపోతాడట. గురువు పట్టుకెళ్ళి మీ ఇంటికాడ తక్కువ, మీ ఇంటికి గురువు వచ్చాడనుకోండి వాడు గురువు ఏదో పట్టిపోతాడట. మీ ఇంట్లో ఉన్నది దొంగలు పట్టుకునేది మీ ఇంట్లో ఉన్న వస్తువులు, గురువు పట్టుకునేది మీ ఇంట్లోని దుఃఖం. మీ ఇంట్లోని దుఃఖాన్ని మీ మనసులో ఉన్న దుఃఖాన్ని పట్టుకెళ్ళేవాడు గురువు, మీ ఇంట్లో ఉన్న వస్తువుని పట్టుకెళ్ళేవాడు దొంగడు. గురువు అనుగ్రహం లేకుండా దుఃఖం నశించదు. మీకు అజ్ఞానం ఉంతకాలం శవాలను మోస్తూ ఉండవలసింది ఏదో శరీరం. మీ శరీరం చనిపోయిందనుకోండి ఇంకో శరీరం వస్తుంది. అంటే వ్యక్తి బాగున్నంతకాలం, దేహంతో తాదాత్మ్యం పొందుతున్న కాలం, నువ్వు ఇదంతా నేనే సాధిస్తున్నాను, ఇదంతా నేనే చేస్తున్నాను అనుకున్నంతకాలం ఈ మధ్యన ఎక్కడో మాట్లాడుతున్నాను ఈస్ట్ గోదావరిలో, మన ఈస్ట్ గోదావరిలో వచ్చాం. ఏదో కార్యక్రమం చెప్పి 2 లక్షలు చందా ఇచ్చారన్నారు. చాలా బాగా ఇచ్చారని మీరు 2 లక్షలు ఇస్తారని అనుకోలేదు, బాగానే ఇచ్చారు అని అన్నారు. వెంటనే ముందు మాట్లాడుకుని ఇచ్చానన్నారు. ముందు మాట్లాడుకుని ఇచ్చామన్నారండి. ఏం మాట్లాడుకున్నారు? కళ్యాణం కట్టే స్టేజ్కి నా పేరు పెట్టామన్నమాట. అంటే ఇప్పుడు కళ్యాణ మండపంలో చాలా భాగాలు ఉంటాయి. ఎవరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కళ్యాణం చేసి ప్లాట్ఫారం, ఆ ప్లాట్ఫారం నా పేరు పెట్టామని ముందు మాట్లాడుకుని ఇచ్చేసాడు. అంటే ఆ పేర్లు ఏదో ఉందనుకుంటాను, పేర్లు సొన్నది ఏముంది? నువ్వు 2 లక్షలు ఇచ్చిన మాట నీకు, ఆ 2 లక్షలు ఎందుకు ఇచ్చావో తెలియకుండా ఉంటాడు ఈశ్వరుడు. నీ పేరును మర్చిపోలేవు, నీ రూపాన్ని మర్చిపోలేవు, నీ గౌరవాన్ని మర్చిపోలేవు, నీ జీవ లక్ష్యాలను మర్చిపోలేవు. నీకు ఆత్మజ్ఞానం ఎలా సాధ్యమవుతుంది? నేను సంతోషించాను, ఆయన 2 లక్షలు ఇచ్చారు అండి, ముందే మాట్లాడేసుకున్నాను రండి అన్నారు. ఆ ముందు మాట్లాడుకోవటం ఏంటి నాకు అర్థం. ఏం మాట్లాడుకున్నారంటే సరిగ్గా పెళ్ళి అయ్యి స్టేజ్ మట్టుకు నేను నా పేరు చెప్పేది ఇచ్చేసి క్యాష్ కూడా ఇచ్చేసా అన్నారు. అది ఘనకార్యంకం చెప్తున్నారు. ఎవరికి వాళ్ళు జీవితంలో మిగిలేదు పేర్లు, చివరికి మిగిలేదు ఏంటంటే గోడ మీద పేర్లు, అసలు సొమ్ము. అంటే ఎందుకు చెప్తున్నారంటే ఈ మాటలు, రూపబుద్ధి నశించినంతకాలం, నామబుద్ధి నశించినంతకాలం నీకు ఆత్మజ్ఞానం కలగదు. నువ్వు ఎన్ని గ్రంథాలు చదివినా ఎంత పాండిత్యం ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు. రూపబుద్ధిలోంచి నామబుద్ధిలోంచి ఎవరికి విడుదల పొందలో వాడికి ఆత్మజ్ఞానం కలిగే అవకాశం లేదు, కలగదు కూడా. కోటి జన్మలు ఎత్తిన నిన్ను సత్యాన్ని నువ్వు గ్రహించు. నీ హృదయంలో ఒక సత్యం ఉంది, ఆ సత్యాన్ని నువ్వు గ్రహించు. ఆ సత్యానికి, నీ హృదయంలో ఉన్న సత్యానికి అది నువ్వు గ్రహిస్తే దానికి పుట్టుక లేదు, చావు లేదు. ఆ సత్యం నీకు అనుభవంలోకి వచ్చినప్పుడు తెలిస్తే నీకు పుట్టుక లేదు, చావు లేదని. ఆనందం ఏ బ్రహ్మం, ఏ శాంతి బ్రహ్మం, సుఖమే బ్రహ్మం. సుఖం నిప్పి ఏ విధంగా అయితే నిప్పు ఏముందైతే వేడి, వేడి నిప్పుని విడిచిపెట్టి ఉండదు. సుఖము కానీ, శాంతి కానీ, ఆనందం కానీ బ్రహ్మం విడిచిపెట్టి ఉండదు. అది చావు పుట్టుకలతో సన్నిహితమైన వస్తువు, అదే బ్రహ్మం. అది శాస్త్రంలో ఏం చెప్తారంటే నిర్గుణ బ్రహ్మం సగుణ బ్రహ్మం. ఒక మంచి పని చేస్తే నీకు మంచి పలితే ఆ నిర్గుణ బ్రహ్మం ఏం కలగ చేసుకోవాలి ఊరికే వారు చూస్తారంటే వారు ఏం ఇంటర్ఫీర్ ఎవరు. ఈ సగుణ బ్రహ్మం చేస్తూ ఉంటుంది. ఆ సగుణ బ్రహ్మానికి మనం ఈశ్వరుడు అంటాం. నువ్వు ఏదైనా మంచి పని చేస్తే మంచి ఫలితం, చెడ్డ పని చేస్తే చెడ్డ ఫలితం ఇచ్చేది సగుణ బ్రహ్మే. నిగురు నిర్గుణ బ్రహ్మం నాన్ ఇంటర్ఫీరెన్స్ వాళ్ళు ఇంకా చూస్తారంటే అసలు మనకి ఎందుకు వస్తామంటే భగవంతుడి కంటే మనం భిన్నంగా ఉన్నాం, భగవంతుడి కంటే మనం వేరుగా ఉన్నాం, భగవంతుని కాదని మనం ఏదో సాధించగలం అని అనుకోవటమే మనకు అశాంతి ప్రారంభమవుతుంది. భగవంతుని కాదని మనం ఏం చేయలేము, భగవంతుడి సంకల్పానికి భిన్నంగా మనం ఏం సాధించలేము. అనుకునేది అనుకునేది జీవుడు, జరిపించేది దేవుడు. అనుకునేది జీవుడు, జరిపించేది దేవుడు. నువ్వు అనుకోవచ్చు కానీ నీ అనుకోవటం అనుకోపోవటం అనేది జరగదు. ఈశ్వర సంకల్పం ప్రకారం జరుగుతుంది. ఒక నీకు సంకల్పం రాకపోయినా నీ ప్రారంభంలో జరగవలసి ఉంటే, ఈశ్వర సంకల్పం ప్రకారం నీ ప్రారంభంలో జరగవలసి ఉంటే జరిగే తీరుస్తుంది. నీ సంకల్పంతో పని లేదు, నీ తలంపుతో పని లేదు, నీ అహంకరణంతో పని లేదు, నీ అహంభావంతో పని లేదు. ఈ అహంకరణ ఎంతకాలం నువ్వు దేశభక్తి దైవభక్తి, దేశభక్తి దైవభక్తి అంటారు చూడండి. దేశభక్తి వల్ల చిత్తశుద్ధి కలిగితే అది నిజమైతే, ఆ దేశభక్తి నిజమైతే, దేశభక్తి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది, దైవభక్తి వల్ల ఆత్మజ్ఞానం కలుగుతుంది. అది దేశభక్తి వల్ల అందరికీ చిత్తశుద్ధి కలగదు, అది నిజమైతే. దేశభక్తి వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. అది నిజమైతే దైవత్ వల్ల నీకు మోక్షం కలుగుతుంది. మోక్షం ఎక్కడుంది? హృదయంలోనే ఉంది. మోక్షం ఎక్కడుంది? ఎక్కడో ఎక్కడో ఆత్మ అంతటా ఉంది, బ్రహ్మం అంతటా ఉంది. దానికి పుట్టుక లేదు, దానికి చావు లేదు. మరి పుట్టిది ఎవరు? ఈ చనిపోయేది ఎవరు? అంతఃకరణం. అంతఃకరణం అంటే మనస్సు. ఇది నేను ఎక్కడున్నా జిన్నూరులో ఉన్నప్పుడు పాలకులు లేదు నేను లేని అనుకుంటుంది, పాలకుల్లో పాలకులు ఉన్నప్పుడు జిన్నూరులో లేననుకుంటుంది. అలా ఎవరైతే అనుకుంటున్నాడు వాడే పుడతాడు. జిన్నూరులో ఉన్నవాడు పోడుల్లో లేని అనుకుంటాడు, పోడుల్లో లేనివాడు జిన్నూరులో ఉన్నాననుకుంటాడు. ఎక్కడైతే దేహం ఉందో అక్కడే ఉన్నాననుకుంటాడు. ఆ దేహ బుద్ధి, ఆ శవ బుద్ధి ఇంతకాలం వాడికి శవ, ఈ శవం చచ్చిపోయిన ఇంకో శవం వస్తుంది. అంటే బ్రహ్మం అంతటా ఉంది. నువ్వు బ్రహ్మ అయి ఉన్నావు అనుకో, నువ్వు అంతే అయితే మరి నీకు పునర్జన్మ ఎందుకు వస్తుంది? బ్రహ్మకు పుట్టుక లేదు, చావు లేదు. లోపల బ్రహ్మకి వేరుగా నీకు ఏదో మనస్సు తెలుస్తాను అంతఃకరణం. ఇది శరీరం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాననుకుంటుంది. అది శరీరం లేకుండా ఉండలేదు కాబట్టి అంతఃకరణకి మనస్సుకి శరీరం వస్తుంది. అది పునర్జన్మ. దీనికి అసలు సత్యానికి నగ్న సత్యానికి ఏమి సంబంధం లేదు. ఇది ఎవరు ఆల్ డిస్టింగ్స్ అండ్ ఆల్ డిస్టర్బన్స్. నేను చనిపోతున్నాను అనుకుంటాడు, చనిపోయేవాడు అనుకుంటాడు, నేను చనిపోతున్నాను అనుకుంటాడు కాబట్టి వాడు పుడతాడు. పుట్టివాడు ఏమనుకుంటాడు? నేను పుడుతున్నాను అనుకుంటాడు. వాడు ఏమనుకుంటాడు? నేను పుట్టాడు కాబట్టి చనిపోతాడు. బ్రహ్మ నేను పుట్టాను అనుకోదు, బ్రహ్మ నేను చనిపోయాను అనుకోదు. అంటే ఎవరు అనుకుంటాడు నేను చనిపోతున్నానని? మనస్సు అనుకుంటుంది. మనస్సు ఆ దేహాన్ని నేను చనిపోతున్నాయని అనుకుంటుంది. ఏ దేహంలో ఏ దేహం ధరించినప్పుడు నేను చనిపోతున్నాను అనుకుంటుందో, అంచేత అలా చనిపోతున్నాను అనుకున్నంతకాలం నీకు శరీరం ఏమో వస్తాయి. అయ్యే పునర్జన్మలు, పునర్జన్మలు వచ్చినంతకాలం నేను దుఃఖం విడిచిపెట్టదు. నువ్వు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థం చేసుకునే వరకు తొందర పడిపోకండి. శాస్త్రంగా చెప్పింది 100% అక్యురసీ, 100% కరెక్ట్. ఆయన ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తాడు, గ్రేటెస్ట్ ఫిజిస్ట్, అసలు జ్ఞానం విరుగు తెలిస్తే నువ్వు దాన్ని సంపాదించడానికి ప్రయత్నం చేస్తావు. దాని ఇంగ్లీ తెలియనప్పుడు దాన్ని సంపాదించడానికి ఎలా ప్రయత్నం చేస్తావు? నువ్వు డబ్బు సంపాదించుకోవడానికి అందరూ అమెరికేడిపోతున్నారు. ఎక్కువ ఎక్కడైతే ఎక్కువ సంపాదించుకొచ్చాను. అలాగే జ్ఞానం సంపాదించుకోవాలని బుద్ధి పుట్టినప్పుడు దానికి దానికోసం ఎంత దూరం అని ఎడతావు. దాని విలువ తెలియనప్పుడు అది సంపాదించాలని బుద్ధి కూడా నీకు కలగదు. ఏదైతే నువ్వు బ్రహ్మమే, అయితే బ్రహ్మంతాలు ఎరుక నీకు లేదు. ఇది బాగా అర్థం చేసుకోండి. ఆత్మ చైతన్యం మూడు అవస్థల్లో ఉంది. జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది, సుషుప్త అవస్థలో ఉంది, గాఢ నిద్రలో కూడా ఉంది. చైతన్యం మూడు అవస్థల్లో ఉంది, స్వప్నావస్థలో ఉంది, జాగ్రత్త అవస్థలో ఉంది, గాఢ నిద్రలో కూడా, సుషుప్త అవస్థలో ఉంది. బ్రహ్మం సరళంగా ఉంది, సహజంగా ఉంది, కృత్రిమంగా లేదు. మూడవస్థుల్లోనే సహజంగా ఉంది. ఆ మూడవస్థుల్లోనే సహజం ఏది ఉందో మనం అయి ఉన్నాం. కానీ అహంకరణం గాఢ నిద్ర లేదు, జాగ్రత్త అవస్థలో ఉంది, స్వప్నావస్థలో ఉంది. ఈ మూడవస్థుల్లోనే లేదు, మూడవస్థలోనే అహంకారం లేదు, సుషుప్తిలో లేదు అహంకారం. ఈ జాగ్రత్త అవస్థలు వస్తుంది. మనం గాఢ నిద్రలో ఉండగా రాబోయే జన్మ, మనకి ఏ జన్మ వస్తుంది? మనం డబ్బున్న వాళ్ళం, లేదా పేదవాళ్ళం, అధికారం ఉన్నవాళ్ళం, అధికారం లేని వాళ్ళం, రంగున్న వాళ్ళం, రంగు లేని వాళ్ళం, నల్లగా ఉన్నాం, తెల్లగా ఉన్నాం. వాడికి ఎకనమిక్ స్టేటస్ తోడు కానీ సోషల్ స్టేటస్ తోడు గాఢ నిద్రలో వాడికి దేనితోడు తాదాక్యం లేదు. గాఢ నిద్రలో ఎవడు లేడంటే ఉన్నాడు. రాత్రి లేదో నాకు బాగా నిద్ర పట్టిందని చెబుతున్నాడు వాడు. ఎవడో ఉన్నాడు గాఢ నిద్రలో, ఒకడు ఉన్నాడు. అసలు లేకుండా లేడు గాఢ నిద్రలో. వాడి నిద్ర అహంకారం లేదు గాఢ నిద్రలో. అహంకారం లేకుండా నువ్వు అక్కడ ఉన్నావు, అహంకారంతో సంబంధం లేకుండా నువ్వు ఉన్నావు. మళ్ళీ జాగ్రత్త వస్తువులోకి రాగానే నీకు అహంకారం వస్తుంది. ఓ దేహంతో తాదాత్యం పొందుతుంది అహంకారం వచ్చి, ఒక దేశంతో, ఒక కులంతో, ఒక మతంతో తాదాత్యం పొందుతుంది. ఆ తాదాత్యం పొందేది నేను ఇలా ఉన్నాను, అలా ఉన్నాను, తక్కువగా ఉన్నాను, గొప్పగా ఉన్నాను, ఏదో ఈ తాదాత్యం పొందేదానికే పునర్జన్మలు వస్తాయి. ఆ గాఢ నిద్రలో అహంకారం అహంకారం లేకుండా ఏదైతే ఉందో దానికి పునర్జన్మ లేవు, ఇంచు దానికి పుట్టుక లేదు. కాబట్టి నీకు గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ఏదైతే నీకు శరీరంతో తాదాత్యం పొందుతుందో, ఈ శరీరం నాది, ఈ శరీరం వేరని ఏదైనా చెబుతుందో దానికి పునర్జన్మలు వస్తాయి. పునర్జన్మలకు వచ్చినది అదే ప్రయాణం చేస్తుంది, అదే వైకుంఠానికి వెళ్ళినది, కైలాసానికి వెళ్ళినది, మళ్ళీ భూమి మీదకి వచ్చినది, దుఃఖం అనిపించినది, సుఖం అనిపించినది, సంతోషాన్ని పెయిన్ అనిపించినది, ప్రెజర్ అనిపించినది, ఎమోషన్ అనిపించినది, డిప్రెషన్ అనిపించినది. మేము మీరు ఏదైనా కష్టం మాకు కష్టం అనిపిస్తున్నాం అనుకుంటారు, అది అహంకారమే. అది రోజు ఈ మధ్య రోజులు మాకు చాలా బాగున్నాయంటారు అనుకోండి, అది అహంకారమే. అన్ని అహంకారమే. ఎవర్ థింగ్ ఇట్ మైండ్, మీ ప్రెజర్ మైండ్, మీ పెయిన్ మైండ్, మీ ఎమోషన్ మైండ్, మీ డిప్రెషన్ మైండ్, ఎవ్రీథింగ్ ఇస్ మైండ్. దీనికి అసలు సత్యానికి సంబంధం లేదు. అసలు సత్యం మీ హృదయంలోనే ఉంది. అంత దూరం వెళ్ళగలిగి దాన్ని దర్శించినప్పుడు నేషిస్తుంది ప్రయాణం. నీ శరీరం చనిపోయాక కూడా నువ్వు ప్రయాణం చేస్తావు. ప్రయాణం చేసేది బ్రహ్మము కాదు, నీ హృదయంలో బ్రహ్మము కాదు, మనస్సు ప్రయాణం చేస్తుంది. దాన్నే అంతఃకరణం అంటారు. ఇది ప్రయాణం చేస్తుంది. అది శరీరం ఎక్కడ ఉంటే అక్కడ ఉన్నాననుకుంటుంది. అయితే అది శరీరం లేకుండా ఉండలేదు. అది శరీరం వస్తుంది, ఇంకో లోకానికి వెళ్ళింది కూడా అంతఃకరణ. గౌతమ బుద్ధుని లాస్ట్ డే ఒక అడిగాడు, ఇదే నేను చనిపోయిన తర్వాత ఎక్కడ కలుపుతాను? ఇది అందరికీ అనుమానం, నేను చనిపోయిన తర్వాత ఎక్కడ కలుపుతాను? చనిపోయిన తర్వాత శరీరం వల్లకాట్లో కలుపుతుంది. శరీరం వల్లకాట్లో కలుపుతుంది. చనిపోయేది జీవుడు వల్లకాట్లో కూర్చోడు. ఆడ ప్రారంభాన్ని బట్టి ఎడితే నరకాన్ని కలుపుతాడు, లేకపోతే స్వర్గాన్ని కలుపుతాడు, లేకపోతే గొప్ప జన్మలో కలుపుతాడు, లేకపోతే పాడు జన్మలో కలుపుతాడు, లేకపోతే ఇతరులో. మొత్తం 14 లోకాలు ఉన్నాయి. ఈ 14 లోకాల్లో కొన్ని పై లోకాలు, కొన్ని అదో లోకాలు. ఇందులో ఏదో లోకాన్ని కలుపుతాడు. ఆడి కర్మాలు భయంతో మళ్ళీ శరీరం ధరించి వస్తాడు. ఇదంతా అంతఃకరణం ఈ చేష్టని చేసింది. ఈ గౌతమ బుద్ధుడు ఏమని అడిగారంటే, ఇప్పుడు శరీరం వలకాట్లోకి వెళుతుంది, ఇది జీవుడు వలకట్లు ఆగడు. వాడు దారినాడు వెళ్ళిపోతాడు, ఆడు ప్రయాణం చేసుకున్నాడు వెళ్ళిపోతాడు. జీవుడు వలకాళ్ళు ఆగడు, శ్మశానంలో ఆగడు, శరీరం ఆగిపోతుంది. శరీరగతమైన చరిత్ర వలకాడితో ఆగిపోతుంది. జీవుడు శ్మశానంలో ఆగడు, ఆడు ప్రయాణం చేసుకుని వెళ్ళిపోతాడు. ఇదే బుద్ధిని అడిగాడు. అయితే ఆయన సమాధానం ఏం చెప్పాడంటే, శరీరం చనిపోయిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తాడని నువ్వు అనుకుంటున్నావో అది ఇప్పుడు కూడా లేడు. నువ్వు తెలుసుకోవాల్సినది, సాధన చేసి శరీరం చనిపోయిన తర్వాత ప్రయాణం ఎవడైతే ప్రయాణం చేసి వెళుతున్నాడో వాడు ఇప్పుడు కూడా లేడు. వాడు ఉన్నాడని అనుకుంటే ఇప్పుడు కూడా లేడు. వాడు లేడన్న సంగతి నువ్వు తెలుసుకుంటే నువ్వు అప్పుడు నిర్వాణ సుఖాన్ని పొందుతావు, నిర్వాణ శాంతిని పొందుతావు. అప్పుడు శవాన్ని మోయవలసిన పని కాదు. శరీరం పని, శరీరం మరణించిన తర్వాత ఎవడైతే ప్రయాణం చేస్తున్నాడో ఆడు నువ్వు ఇప్పుడు విచారణ చేసి తెలుసుకుంటే ఇప్పుడు కూడా లేదు. ఆడి లేదన్న సంగతి నీకు తెలుస్తుంది. జర్నీ ఎక్కర్లేదు అంటే కిరసనాలు, కిరసనాలు చెప్పాలని మనం ఆరిపక్కర్లేదు. లోపల కిరసనాలు అయిపోతే అది ఆరిపోతుంది. అయితే జీవలక్షణాలన్నీ పోతే ఆ జీవుడు నశిస్తాడు. లోపల ఉన్న వ్యక్తి నీకు స్వరూపంలో వ్యక్తం అవుతాడు. మనం దీపాన్ని ఆరిపక్కర్లేదు. లోపల నూనె అయిపోతే అది ఆగిపోతుంది. అయితే నీలోని తృష్ణ ఆగిపోతే జీవలక్షణాలు కూడా పోతాయి. అదే ప్రత్యేకంగా పని కట్టుకుని దీపాన్ని ఆరిపక్కర్లేదు. అందరూ నీవు పుట్టక ముందు నువ్వు ఎక్కడ ఉన్నావో నీకు తెలియదు. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అడుగుతావు. నా దగ్గరికి వేలాది మంది వస్తున్నారని నేను పుట్టక ముందు ఎక్కడున్నాను ఒక్కడు అడగడు. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాను అందరూ అడుగుతారు. కారణం ఏంటి? భగవాన్ అంటున్నారు అందరూ నా దగ్గరికి వేలాది మంది నేను చూడటానికి వస్తున్నారు. నేను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తానని అడుగుతారు. నేను పుట్టక ముందు ఎక్కడున్నానని అడగడు. ఇంకేదంటే వాడు దేహం వచ్చాక నేను వచ్చాననుకుంటున్నాడు, దేహం లేనప్పుడు నేను లేననుకుంటున్నాడు, అంటే దేహం పోయినప్పుడు నేను ఎక్కడికి వెళ్తాను అనుకుంటున్నాడు. ఇంకా అంటే వాడు వాడి దేహం లేనప్పుడు కూడా వాడు ఉన్నాడు. దేహం చనిపోయిన తర్వాత కడవుడు ఉంటాడు. అయితే దేహం లేనప్పుడు దేహం రానప్పుడు వాడు ఉన్నాడు. ఆ సంగతి తెలియక నేను ఎక్కడి నుంచి వచ్చాను వాడు అడగడు, ఎక్కడికి వెళ్తానని అడుగుతాడు. అంటే వాడు అస్తిత్వం దేహానికి పరిమితం చేసుకున్నాడు, వాడు ఎగ్జిస్టెన్స్ దేహానికి పరిమితం చేసుకున్నాడు. అంటే మోక్షం నీ హృదయంలోనే ఉంది, నువ్వు సంపాదించక్కర్లేదు, దాన్ని తెలుసుకోవటమే కావాలి. తెలుసుకుంటే సుఖం, తెలియపోతే దుఃఖం, తెలుసుకుంటే శాంతి, తెలియపోతే అశాంతి, తెలుసుకుంటే ఆనందం. తెలుసుకుంటే నువ్వు ఆనందంలో ఊగిసలాడతావు. ఇప్పుడు నువ్వు ప్రతి వాడికి బతకాలి బతకాలని, ఎవరికి చనిపోవాలని ఉండదు. నేను జీవించాలి జీవించాలని అనుకుంటున్నావు అనుకుంటున్నాడు కదా, ఎవడు అలా అనుకున్నాడు, ఎవడు నేను జీవించాలి బతకాలి బతకాలి, 100 సంవత్సరాలు బతికిన వాడు కూడా ఇంకా నేను బతకాలి బతకాలి అనుకుంటున్నాడు. 100 సంవత్సరాలు జీవించినాడు కూడా ఇంకా బతకాలి బతకాలి అనుకుంటున్నాడు కదా. ఎవడైతే ఇంకా జీవించాలి ఇంకా జీవించాలని ఎవడనుకుంటున్నాడు, వాడిని ఒకసారి విచారణ చెయ్యి, ఒకసారి ఆయన విచారణ చెయ్యి. బ్రహ్మం అనుకోని ఇంకా జీవించాలి ఇంకా జీవించాలి, ఏం చేయదు, దానికి పుట్టుక లేదు చావు లేదు, ఇంకా జీవించాలి ఇంకా బతకాలి ఇంకా బతకాలి. ఇది కాశ్మీర్ అరువు బేరం కాదు, ఇది ప్రాక్టికల్ సైన్స్. ఇది ఎప్పుడు గ్రౌండ్ రియాలిటీకి దూరంగా ఒక మాట కూడా ఉండదు. ఇది ఎందుల మొక్కలు చెప్పి ఎందుల మొక్కలు పట్టుకుని ఎందుల మొక్కలు మోసుకెళ్ళి చెప్పే మాటలు కాదు, ఎందుల మొక్కలు కాదు, అరువు బేరం కాదు, కాశ్మీర్ ఇక్కడ పురాణాలు మాటల మీద ఆధారపడి చెప్పిన మాటలు కాదు. ఇప్పుడు నేను ఇంకా బతకాలి ఇంకా బతకాలి, నేను ఎవడైతే అనుకుంటున్నాడు అలా ఎందుకు బతకాలనుకుంటున్నావు, అలా ఎవడనుకుంటున్నాడు బతకాలని, అలా ఎవడైతే అనుకుంటున్నాడు వాడికి ఈ శరీరం నశించినాడు కొత్త శరీరం వస్తుంది. బ్రహ్మం అనుకోదు ఇంకా బతకాలి ఇంతగా బతకాలని, బ్రహ్మం అనుకోదు ఏం చేద్దానికి చావు లేదు. చావు లేని వస్తువుకు చావు ఎలా ఉంటుందో తెలియదు, సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, చావులేని వస్తువుకు చావు ఎలా ఉంటుందో తెలియదు. అయ్యో చావులేని వస్తువుకు చావు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి దానికి చావుతానికి తలంపే రాదు దానికి. అసలు ఇంకా బతకాలి ఇంకా బతకాలి నువ్వు అనుకుంటున్నావు అంటే ఈ శరీరం పోయినప్పుడు పోతావు నువ్వు అనుకుంటున్నావు. అది ఎవడు అది ఇప్పుడు విచారణ చేసి తెలుసుకుంటాడు, పట్టా లేకుండా పోతాడు. మనం అనుకుంటున్నాం కదా ఇంకా బతకాలి, ఏది త్రష్టం ఉంది మనకు ఇంకా జీవించాలి ఇంకా జీవించాలి అనుకుంటున్నాం. అలా అనుకునేవాడు ఎవడు, మీరు అనుకుంటున్నాడు కదా ఎవడు, వాడు ఎవడని ఊజి పెట్టాలి. అలా అనుకునేవాడు జీవుడు, అలా అనుకునేవాడు వాడు జీవుడు. అంటే ఇంకా జీవించాలని అనుకుంటున్నాడు కాబట్టి, శరీరం లేకపోతే మనం ఉండమని అనుకుంటున్నాడు కాబట్టి, ఆ శరీరం పోయిన అంటే ఇంకో శరీరం వస్తుంది, అది జీవుడు, అదే పునర్జన్మ అంటే. నీ హృదయంలో అటువంటి సత్యానికి పునర్జన్మ లేదు, అది నీవై ఉన్నావు. ఇక్కడ భగవాన్ అడుగుతున్నారు, నువ్వు గాఢనిద్రలో ఉన్నావు, నీ పుణ్యపాపాల గురించి ఆలోచించడం లేదు, పూర్వజన్మల గురించి రాబోయే జన్మల గురించి ఆలోచించడం లేదు. అక్కడ నువ్వు ఉన్నావు కదా, నువ్వు లేని గాఢనిద్రలో నేను లేనని ఎవడు చెప్పడు, అక్కడ ఉన్నాడు, అడు ఉన్నాడు అక్కడ. వాడికి ఈ సమస్యలన్నీ ఏమి లేదు, ఈ సమస్యలు ఎందుకు రావటం లేదు, అజ్ఞానం అని జ్ఞానం అని కర్మ అని బంధం అని మోక్షం అని అది ఎక్కడ పడతామని ఏ లోకంలోకి వెళతామని ఇవన్నీ వాడికి ఎందుకు రావట్లేదు, ఈ సమస్యలు అనేవి ఎందుకు రావటం లేదు. అక్కడ ఉన్నాడు కదా, నువ్వు ఉన్నావు కదా, అక్కడ ఏది వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. దేహంతో తాదాప్యం పొందే తలంపు, మొదటి తలంపు దేహము నేను, గాఢనిద్రలోంచి మెడుకులోకి రాగానే వస్తున్న దేహమైన తలంపు. ఏ తలంపు వచ్చాక అన్నీ వస్తున్నాయో ఆ తలంపు నశించే వరకు నేను అన్నీ వెంటాడతాయి. పునర్జన్మలు వెంటాడుతాయి, స్వర్గ నరకాలు వెంటాడుతాయి, కర్మ సిద్ధాంతం వెంటాడుతుంది, పుణ్యం చేసిన పాపం చేసిన ఎత్తు గెత్తును అనుభవించాలి. ఏ తరం జగన్ గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి రాగానే ఏ తలంపు వచ్చిన తర్వాత అన్నీ వస్తున్నాయో ఆ తలంపు నశించే వరకు మీతో నేనేం విడిచిపెట్టావు, అవి నేను వెంటాడుతుండే కోటి జన్మల తర్వాత కూడా. శారదామాత అనేది ఇతరుల దోషాలు ఎన్నుకునే బదులు నీ మనసులో ఏం దోషాలు ఉన్నాయి చూసుకుని నువ్వు బాగుపడతావు. ఇతరుల దోషాలు నువ్వు తెలుసుకోవడం నీకు కలిసి వచ్చి చేయలేదు, దానివల్ల నీకు లాభం లేదు. నీ మనసులో దోషాలు ఎన్నుకుంటే ఆ దోషాలను తొలగించుకోవచ్చు, తెలుసుకుంటే నువ్వు పవిత్రుడవుతావు. ఆ లోపల సద్వస్తు ఎంత పవిత్రమైందో నువ్వు పవిత్రుడైతే తుదాకారం చెందుతావు. ఇతరుల దోషాలు తెలుసుకోవడం నీకేం ప్రయోజనం లేదు. నీ మనసులో దోషాలు తెలుసుకోవడం నీకు ప్రయోజనం ఉంది. నీకు ఈనాటికైనా ముందునాటికైనా ఆ దోషం నుంచి విడుదల పొందడానికి నువ్వు ప్రయత్నం చేయొచ్చు. శారదా మధ్యకు సన్యాసి వచ్చాడు. సన్యాసి వస్తే ఎవరికి ఇక్కడ సన్యాసి వచ్చాడు, నమస్కరించి వెళ్ళిపోతున్నాడు. ఇంటి 10 నిమిషాలు కూర్చుని వెళ్ళిపోతున్నాడు. అక్కడ 3 ఉన్నాయి మామిడిపళ్ళు, 3 మామిడిపళ్ళు ఉన్నాయి. ఆ 3 మామిడిపళ్ళు రోజులయ్యి, ఆ 3 మామిడిపళ్ళు ఇచ్చింది అతను నుంచి వెళ్ళిపోయాడు. శారదా మాత్రం తన చేతిలో మామిడిపళ్ళు పెట్టింది. మామిడిపళ్ళు పెడతాడు, వెళ్ళిపోతే ఏమనుకుంటున్నాడంటే పురుషార్థాలు 4, ధర్మ అర్ధ కామ మోక్ష. పురుషార్థాలని 4, ధర్మ అర్ధ కామ మోక్ష. పురుషార్థాలు 4. శారదామాత మాట చెప్పేది, ధర్మాన్ని ఆచరించకుండా జీవలక్షణాలు తగ్గవను, యోగాభ్యాసం చేసిన తగ్గవను. ఇది అందరూ 3 నెలలు 4 నెలల్లో కోర్సులు నేర్చుకుంటున్నారు, ప్రాణాయామం నేర్చుకుంటున్నారు, ఇంక 90 నేర్చుకుంటున్నారు, యోగాసనాలు నేర్చుకుంటున్నారు. మంచివి, ఎవరికైనా జీవలక్షణాలు తగ్గినాయని. మీరు ధర్మాన్ని ఆచరించకుండా భగవంతుని అమాయకుడు అనుకోకండి. మీరు గాడ్ గాడ్ కెనాట్ బి డిస్ట్యూడ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరు అనుకుని మీకంటే తెలియగలవాడు భగవంతుడు, మనకంటే తెలియగలవాడు, మనకంటే సమర్థుడు, మనకంటే ఎఫిషియన్సీ ఉన్నవాడు, మనకంటే ప్రొఫిషియన్సీ ఉన్నవాడు, మనకంటే ఎక్సలెన్స్ ఉన్నవాడు, మనకంటే అమాయకుడైన దేవుడు మీరు ఎప్పుడు అనుకోవద్దు. ధర్మాన్ని ఆచరించకుండా మీరు యోగాభ్యాసాలు చేసిన మనస్సు అణగదు, మనస్సు నశించదు. ఇతను అనుకుంటున్నాడు మనకు ధర్మాన్ని, మనకి ధర్మ మోక్ష 4 ఉన్నాయి పురుషార్థాలు, మనకు 3 ఇచ్చింది కాయడం వెళ్ళిపోతా అనుకుంటున్నాడు. ధర్మ ఇచ్చింది, అర్థం ఇచ్చింది, కామ ఇచ్చింది, మనకు మోక్షం ఇవ్వలేదంటాను. అంటే 4 మామిడి పండు ఇవ్వలేదను, ఏంటి ఇవన్నీ ఇచ్చింది అసలు ఇవ్వలేసింది అంటాను. ఆవిడ వెనక్కి తాకేసింది, ఆవిడ 3 పళ్ళే చేతికి తగిలి ఇచ్చింది. మళ్ళీ లోపలికి వెళ్ళి చూసేటప్పుడు ఇంకో మామిడి పండు కనిపిస్తుంది. ఆ స్వామివారు వెనక్కి రమ్మని శారదమాట, ఈ మామిడి పండుగ ఎప్పుడు సంతృప్తి పడుతున్నారమ్మ, నువ్వు మోక్షాన్ని వదిలేసావు, ధర్మార్థ కామాలను ఇచ్చావు అనుకుంటున్నాను నేను, 4 ఇచ్చావు కాబట్టి మోక్షం కూడా ఇచ్చేసావు, ఏంటి అసలు దేవకుండా 3 ఇచ్చావేంటి అనుకుంటున్నాను నేను. ఆ ఫైనల్ మోక్షం కదా, 3 పళ్ళు ఇచ్చింది అంటే ధర్మార్థ కామాలను ఇచ్చింది కానీ పడిపోయామ్మా, నేను సంతృప్తిపడ్డాన్ని వెళ్ళిపోయాడు నమస్కారం. అంటే ధర్మార్థకామాలు నీకు, ధర్మార్థకామాలు పొంద వీటిని నువ్వు సద్వినియోగం చేసుకుని పొందవలసింది మోక్షం. ధర్మం ఎందుకంటే ధర్మంలో దిగబడిపో, ధర్మం దాని ధర్మంలో కూరుకుపోవటం కాదు, ధర్మాన్ని ఆశ్రయించడం ధర్మే గమ్యం కాదు. ధర్మం వల్ల అంటే నీకు ఏదైనా కోరుకుంటే మోక్షాన్ని కోరుకోవాలి, నీవేదైనా ధనాన్ని ఖర్చు పెడితే సందేహం గురించి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి తగిన విధంగా ఉండాలి. నీకు తెలివి చేతులుంటే మొత్తం మీకు తెలివి చేతులు ఉన్నాయనుకోండి, మీకు ధనం ఉందనుకోండి, లేకపోతే మీకు అందం ఉందనుకోండి, మరొకటి ఉందనుకోండి, మరొకటి ఉందనుకోండి, లేకపోతే మీరు ఆర్టిస్టులు అనుకోండి, మీరు సైంటిస్టులు అనుకోండి, అది ఏదో అనుకోండి, ఎంత భగవంతుడు ఇచ్చింది కానీ మీ సొంతం అంటే ఏమీ లేదు. గణపతి శాస్త్రి గారు ఆశికవిత్వం చెప్పేవాడు, గొప్ప కవి. ఒకసారి అన్నారు ఎవరు నాయన, చాలా గొప్ప కవి అంటే ఆయన నాకు చెప్పాడు, ఈ కవిత్వం శివుడు అనుగ్రహం వల్ల వచ్చింది అని. కాళిదాసు కాళీమాత అనుగ్రహం వల్ల వచ్చింది, ఆ శ్రీచేట్లలో రాలేదని చెప్పాడు. కాళిదాసు రాసిన కవిత్వం అంతా మాత కాళీ అనుగ్రహం నాకు వచ్చిందని చెప్పాడు. మీకు ఎందులోనే ఎక్సలెన్స్ ఉందనుకోండి, అనుకోని మాట వరుసు ఏదైనా ఒక తెలివి ఉందనుకోండి, కొంతమందికి అద్భుతమైన తెలివి ఉంటుంది అంటే సూక్ష్మ బుద్ధి ఉంటుంది, కొంతమందికి ఐశ్వర్యం ఉంటుంది, కొంతమందికి పాండిత్యం ఉంటుంది, కొంతమంది ఆర్టిస్టులు, కొంతమంది సైంటిస్టులు, కొంతమంది మరొకటి, కొంతమంది మరొకటి, ఏదైనా ఏదైనా గిఫ్ట్ మీకు ఉందనుకోండి, మాట వరుసకు అనుకోండి, అదంతా భగవంతుడిదే కానీ మీది కాదు. అది మనం అనుకోవటం, అది భగవంతు సొమ్ము భగవంతుడిది కానీ మనం అనుకుంటున్నాం. దానివల్ల కూడా పునర్జన్మలు పెరుగుతాయి. అసలు పునర్జన్మలు ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే భగవంతుడి కంటే, ఈశ్వరుడి కంటే, బ్రహ్మము కంటే మనం వేరుగా ఉన్నాం, దేవుని కాదని మనం ఏదో సాధించేయగలం అనుకోవటం వల్లే అసలు నీకు పునర్జన్మలు పెరుగుతాయి, అజ్ఞానం పెరుగుతుంది, రొంపులు కూరుకుపోతుంది. భగవంతుడు మీకు ఏ గిఫ్ట్ ఇచ్చినా అది ఆయన ఇచ్చిందే కానీ మీరు సాధించిందని అనుకోవద్దు. భగవంతుడు ఇవ్వకుండా మనకు ఏది రాదు, ఆ సొమ్ము అంతే భగవంతుడిదే. అవి భగవంతుడు ఇస్తే మనకు వచ్చిందని తెలియకుండా మనం ఏదో పొందే, మనం ఏదో సంపాదించేసాం ఎలా అనుకుంటా ఉంటాం. చివరికి దానివల్ల పెరిగేది అజ్ఞానం, దానివల్ల వచ్చే పునర్జన్మలు. మీరు ఏదో కష్టపడ్డారు సంపాదించుకున్నామని మీరు అనుకుంటారు, మీకంటే వందరు ఎట్లు కష్టపడినాడు అన్నారు, మరి వాడు ఎందుకు ధనవంతులు అవ్వలేదు? కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం. వెరీ ఈశ్వర, ఈశ్వర ఆజ్ఞ నీకు ఏది వచ్చినా ఈశ్వరుడు ఆజ్ఞను బట్టి అది వస్తుంది, లేకపోతే అది రాదు. అది నీకు నీ అసలు సమస్య ఏంటో అర్థం చేసుకోవాలి. దేహం లేనిదే తలంపు నీకు వస్తుంది, అది ఎక్కడి నుంచి వస్తుంది? నీకు బయట నుంచి రావటం లేదు, నీకు లోపల నుంచి వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలియటం లేదు కానీ రావటం లోపల నుంచి వస్తుంది. ఆ దేహము లేనిదే తలంపు, అది 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 సమస్య, అసలు ప్రాబ్లం అది, అది సమస్య అది. అది ఎక్కడి నుంచి అయితే వస్తుందో దానికి పరిష్కారం కూడా అక్కడ ఉంది, సమాధానం కూడా అక్కడ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుందో అది సమస్య, అది దేహం లేనిదే తలంపు సమస్య. అది ఎక్కడి నుంచి వస్తుందో నువ్వు తెలుసుకోగలిగితే నీకు సమాధానం కూడా చిక్కుతుంది. ఈ ప్రశ్న అడుగునే సమాధానం కూడా ఉంది, ప్రశ్న అడుగునే సమాధానం కూడా ఉంది. సమాధానం ప్రశ్న అవచ్చు, సమాధానం చూడట్లేదు. ఈ ప్రశ్న యొక్క అడుగునే ప్రశ్నించుకుంటూ నువ్వు హృదయంలోకి ప్రవేశించగలిగితే, హృదయాభిముఖంగా నువ్వు ప్రయాణం చేయగలిగితే, ఈ దేహమునే తరంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడే నీకు సమాధానం దొరుకుతుంది, అక్కడే నీకు మోక్షం ఉంది, అక్కడే నిర్వాణ సుఖం ఉంది, అక్కడే స్వర్గ సుఖం ఉంది. దేహమునే తరంపు ఎక్కడి నుంచి అయితే వస్తుందో దాని సోర్స్ అది చూసినప్పుడు అది నశిస్తుంది. అది నశించినప్పుడు నువ్వు నశించవు, నువ్వు ఏదిగా ఉన్నావు, దాని తాలూకు ఎరుక నీకు కలుగుతుంది, అదే బ్రహ్మానందం. ఉన్నదల్లా ఆనందమే, ఉన్నదల్లా శాంతి, ఉన్నదల్లా సుఖమే, ఉన్నదల్లా బ్రహ్మమే. మిగతా విషయాలు నువ్వు కల్పించుకున్న విషయాలు. పూర్వజన్మలు లేవు, రాబోయే జన్మలు లేవు. ఏది అసలు సత్యానికి, సత్యానికి పూర్వజన్మలు లేవు, రాబోయే జన్మలు లేవు. ఆ సత్యం తాలూకు అనుభవం నీకు లేకపోవటం వల్ల ఏదో వచ్చేస్తుంది ఏదో వచ్చేస్తుంది ఏదో జన్మలు వచ్చేస్తున్నాయి అనుకో. ఆ జన్మలు నీ జన్మలు ఎంత నిజమో జీవుడు ఎంత నిజమో జన్మలు కూడా ఎంత నిజం. ఇవన్నీ వ్యవహారిక సత్యాలు, సాపేక్షిక సత్యాలు, ఆత్మసత్యం కాదు ఇది, వాస్తవం కాదు ఇది, యథార్థం కాదు. జన్మలు కూడా యథార్థం కాదు, వాస్తవం కాదు. ఇవన్నీ కూడా సాపేక్షిక సత్యాలు, వ్యవహారిక సత్యాలు. అంచేది నువ్వు నీ హృదయంలో ఉన్న సత్యాన్ని నువ్వు తెలుసుకోవటం మానేసి రాబోయే జన్మలు ఎటువంటి వస్తే ఏ లోకానికి వెళతాం ఆ లోకానికి వెళతాం తెలుసున్న నీకు ప్రయోజనం లేదు. అవి తెలుసుకోవడం నీకేం ప్రయోజనం లేదు. అవన్నీ స్వప్నం సమానం, అదంతా అజ్ఞానమే, అదంతా అవిద్యే. తెలుసుకున్నా నీకు అది బంధ కారణాలే. అందుకని బైబిల్ ఒక మాట చెప్తాడు, యూ మస్ట్ నో ద ట్రూత్, యూ షుడ్ నో ద ట్రూత్ అండ్ ద ట్రూత్ షల్ మేక్ యూ ఫ్రీ. నీ హృదయంలో సత్యం ఉంది, నువ్వు కాని దాంట్లోంచి, నువ్వు కాని శరీరంలోంచి, నువ్వు కాని లోకంలోంచి, నువ్వు కాని జన్మల్లోంచి, నువ్వు కాని మనస్సులోంచి, నువ్వు కాని అనాత్మలోంచి, నువ్వు కాని బంధంలోంచి విడుదల పొందాలంటే ఒకే ఒక మార్గం ఉంది, అది నీ హృదయంలోనే ఉంది. ఆ నగర సత్యం నీ మోక్షం నీ హృదయంలో ఉంది, సుఖం నీ హృదయంలో ఉంది, శాంతి నీ హృదయంలో ఉంది, ఆనందం నీ హృదయంలో ఉంది. దేహంతో లోకంతో మనోదేహములతో లోకములతో ఇసుమంతో సంబంధం లేకుండా ఉన్నది ఏదో నీ హృదయంలో ఉంది. అది తెలుసుకునే వరకు నువ్వు కాని దాంట్లోంచి విడుదల లేవు, నీకు స్వేచ్ఛ లేదు, సుఖం లేదు, శాంతి లేదు, ఆనందం లేదు. మనిషికి దేహం వచ్చిందే వాడి దుఃఖం వెంటాడు తిరుగుతుంది. పుట్టినవాడు చనిపోతాడు, చనిపోయినవాడు పుడతాడు. ఈ రెండాటితో నీకు సంబంధం లేదు. మరి ఎందుకు ఈ గోళ? మీరు ఎవరైనా మీరు సంతోషంగా ఉన్నామనుకుంటున్నారనుకోండి, ఆ సంతోషం మీ అహంకారానికే. మీరు ఎవరైనా దుఃఖంగా ఉన్నామనుకుంటున్నారనుకోండి, ఆ దుఃఖం కూడా మీ అహంకారానికే. ఆ రెండు కూడా అసత్యమే, ఆ రెండు నిజం కాదు. నువ్వుంటే లోకం ఉంది, నువ్వుంటే దేవుడు ఉన్నాడు, నువ్వుంటే పునర్జన్మ ఉంది, నువ్వుంటే సైతాన్ ఉంది, నువ్వుంటే అల్లా ఉన్నాడు, నువ్వుంటే ఇంకొకడు ఉన్నాడు, నువ్వుంటే ఒకడు ఉన్నాడు. ఇవన్నీ నువ్వు ఉన్నావు కాబట్టి అవన్నీ ఉన్నాయి. ఆ నువ్వెవడు, ఆ నువ్వెవడు తెలుసుకోకుండా ఈ సమస్యలు ఇవి నీకు పరిష్కారం అవ్వు. పరిష్కారం అయినట్టు కనిపించిన ఇవాళ పరిష్కారం అయినా రేపు ఆ సమస్య ఉదయిస్తుంది. బాగా అర్థం చేసుకోవాలి మీరు. ఏది వచ్చాక అన్నీ వస్తున్నావు, ఏది వచ్చాక అన్నీ అవి తెలియబడే వరకు మిగతా అన్ని నిన్ను వెంటాడుతాయి. అవి నిజం కాకపోయిన నిజం లెక్క నీకు కనిపిస్తాయి, నిన్ను వెంటాడుతాయి. మనిషి నీడ ఏ విధంగా అయితే వెంటాడుతుందో ఆ దేహగత, ఆ దేహగతమైన నేనుతో నువ్వు తాదాత్మ్యం పొందుతున్నంతకాలం అది కల్పించి నీ కూడా నిన్ను వెంటాడుతూ ఉంటుంది. అన్నీ కల్పితే నీ సంతోషం కల్పితం, నీ దుఃఖం కల్పితం, అన్నీ కల్పితే. యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మం, యాక్సెప్ట్ రియాలిటీ, యాక్సెప్ట్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. అంతా కల్పితమే. కొంతమంది అంటారు ఈ మధ్య మాకు సంతోషంగా ఉంది. ఎవరికి ఆ సంతోషం ఎవరికి ఉంది? లేదా దుఃఖంగా ఉన్నామంటారు, ఆ దుఃఖం ఎవరికి ఉంది? అన్నీ తలంపు లేదు. శరీరం చనిపోతూ ఉంటుంది, చనిపోయినప్పుడు నేను చనిపోతున్నా అంటాడు, అది తలంపే. శరీరం చనిపోవడం కూడా నిజం కాదు, ఇది కూడా తలంపే. కృష్ణుడు ఈ మనుషుల గురించి ఒక మాట చెప్పాడు, మీ ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళ గురించి దుఃఖపడకండి, కొంచెం ఆలస్యంగా చచ్చిపోతే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని కనిపెట్టుకుండకండి. కొంతమంది ఎక్కువ కాలం మంచం పట్టి 5-6 సంవత్సరాలు ఉండిపోతారు. కొంతమంది ఎక్కువ కాలం మంచం పట్టి 5-6 సంవత్సరాలు ఉండిపోతారు. వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారని వాళ్ళ కోసం కనిపెట్టుకుండకండి. అంటే ఆ దేహ ప్రారంభాన్ని బట్టి అది జీవిస్తుంది. వాళ్ళు మంచం పట్టారని వాళ్ళు చావు కోసం ఎదురు చూడకండి. చనిపోయిన వాళ్ళ గురించి దుఃఖపడకండి. బతుకున్న వాళ్ళ గురించి వీళ్ళు ఎప్పుడు చనిపోతారు, గది ఎప్పుడు ఖాళీ అవుతుందని వాళ్ళ కోసం, వాళ్ళు చావు కోసం ఎదురు చూడకండి. ఇది ఎంత చెడ్డ, అది అంతే చెడ్డ, ఈ రెండు విడిచిపెట్టేయండి. నిజం కానీ అసత్యాన్ని గురించి వ్యాకులకి ఎందుకు భగవాన్ అంటున్నారు? నీకు ఏదైనా అశాంతి వస్తాం దాని గురించి వ్యాకులకి ఎందుకు? అది నిజం కాదు, నీ మనస్సు యొక్క కల్పితం. నీకు ఏదైనా అశాంతి వస్తాం అనుకో, అది నిజం కాదు. అశాంతి నిజం కాదు, మనస్సు కల్పిస్తుంది. నిజం కాని దాని గురించి నీకు వ్యాకులకి ఎందుకు? నీకు వరకు ఎందుకు? ది గ్రేటెస్ట్ థింగ్ ఈస్ యు స్టాప్ వరీ. ఎందుకు నువ్వు వర్రీ? అది నిజం కానప్పుడు వర్రీ పట్టే ఎందుకు? తర్వాత ఇంకోటి, బ్రహ్మజ్ఞానం కలిగాక, ఇంతకుముందు పూర్వం మీరు ఏదైనా దుఃఖం పడ్డారనుకోండి, ప్రపంచంలో అన్నిటికంటే బరువు గతాన్ని మొయ్యటం అటు. ప్రపంచంలో అన్ని రోడ్డు రోలర్ల కంటే పెద్ద బరువు, అన్నిటికంటే పెద్ద బరువు ఏంటంటే గతాన్ని నెత్తిమే మొయ్యటం. అంటే కొంతమంది జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుని ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. కొంతమంది జరిగిపోయిన గొడవలన్నీ మంత్రి చేశాను, ఆ మంత్రి చేశాను, ఈ మంత్రి చేశాను అని ఆడు అనుకుంటూ ఉంటాడు. ఆడు అనుకుని మళ్ళీ ఏడుస్తూ ఉంటాడు, మళ్ళీ ఆ పదం పోయిందని. మొత్తం మీద కొంతమంది జరిగిపోయిన గొడవలన్నీ తలపెట్టుకుంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, ఎంత గొప్ప జీవితం జీవించానంటాను. ఇంకా గుమ్మలోంచి బయట పెడితే కారులో, గుమ్మలోంచి కాలు తీసి బయట పెట్టానంటే కారులోనే అడుగుపెట్టి అని అంటాడు కొంతమంది. అంటే వాడు గొప్పగా జీవించారు నాకు ఈ గతం. అంటే వాడు బరువు వర్తమాన కాలాన్ని వదిలేస్తున్నారు, ఆ గతానికి సంబంధించి బరువు మోస్తున్నారు. ఆ బరువు మోసేవాడంతా టైం వేస్ట్ చేసుకుంటున్నాడు. వాడు దుఃఖపడినా గతంలో సంతోషపడ్డా, ఎనర్జీ వేస్ట్, టైం వేస్ట్. గతానికి మించిన బరువు లేదు. ఎందుకంటే రోడ్డు రోలర్ బరువు మొదటి మంచిది, గతానికి మించిన బరువు లేదు. అంటే గతం విడిచిపెట్టేయండి. గతాన్ని మీరు స్మరించుకోవడానికి మీకు వచ్చే కలిసి వచ్చింది లేదు, జరిగిపోయిన రోజు మళ్ళీ రాదు మీకు. అంటే వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, ఆత్మజ్ఞానాన్ని సముపార్జించండి, మీరు ఆనందంగా ఉండండి. అంటే మీరు దుఃఖం అనేది నిజంగా లేనే లేదు. అలా మనిషికి దుఃఖం అనేది లేదు, అది మనస్సు కల్పిస్తుంది. అది గతం గొడవలు తలపెట్టుకోవద్దు. మీరు ప్యాస్ట్ ఇది ప్యాస్ట్ అయిపోయింది. గతం గొడవలు తలపెట్టుకోవడం మీకు కలిసి వచ్చేది లేదు. ఇంకా గతానికి మించిన బరువు లేదు, గతానికి మించిన తూకం లేదు, అదంతా వదిలేయండి. ఈ వర్తమాన కాలాన్ని, మీకు ఏదైనా ఓ 100,000 రూపాయలు ఎందుకైనా పోయింది అనుకో, పోయింది పోయింది అనుకోవడం కంటే మీరు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేయండి. పోయింది ఎలాగో, చేలో నీళ్లు, చేలో నీళ్లు అని బయటకు వెళ్ళిపోయినాయి. మరి నీరు కావాల్సింది, చేలో నీరు పెట్టుకొని వెళ్ళిపోయిన నీరు గురించి ఇంకా ఆలోచించొద్దు. వెళ్ళిపోయిన నీరు మీద ఆలోచించే ఆ నీరు రాదు. అదే గతాన్ని మోస్తూ మీరు విచారణ చేయలేరు, మీరు ధ్యానం చేయలేరు. మీ భక్తి అభివృద్ధి కాదు గతాన్ని గురించి తలపెట్టుకుంటే. అది గతాన్ని మొయ్యొద్దు, మీరు హ్యాపీగా ఉండండి. వర్తమాన కాల ఆల్వేజ్ లివ్ ఇన్ ది ప్రజెంట్. మీరు వర్తమాన కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, గతాన్ని తలపెట్టద్దు. పని చేసి కష్టపడి పని చేసుకున్నాడు ఎవరికి గతం గుర్తురా, గతం గుర్తురాదు. సోమరతనానికి అలవాటు పడిన వాడికి వస్తుంది. కష్టపడి పని చేసుకున్నవాడికి ఎవరికి గతం గుర్తురాదు, సోమరతనానికి అలవాటు పడిన వాడికి గతం గుర్తు వస్తూ ఉంటుంది. ఒక ఇంగ్లీష్ పోయిట్ చెప్పాడు, సోమరతనానికి మించిన దుబారా లేదని. సోమరతనానికి మించిన దుబారా, కొంతమంది సంపాదించక్కర్లేదు, సోమరతనంగా ఉండి ఖర్చు పెట్టి మొదలు పెడతారు. అది కాలక్షేపం ఒక ఖర్చు పెడతా ఉంటారు. కొంతమంది సంపాదించక్కర్లేదండి, ఖాళీగా ఉంటారు. వాళ్ళు కాలక్షేపం అవ్వదు. కాలక్షేపం అవ్వకుండా సోమరతనంగా ఉన్నా పర్లేదు, కాలక్షేపం ఒక డబ్బు ఖర్చు పెడతా ఉంటారు. అంచేత సోమరతనానికి మించిన దుబారా సృష్టిలో లేదు. వాడు సోమరతనంగా ఎలా పడి ఉండడు, డబ్బు ఖర్చు పెడతా ఉంటాడు వాడు. అంతకంటే దుబారా ఏముంది, అంతకంటే దుబారా ఏమి లేదు. ఇవన్నీ మన పెద్దలు ఊహించి చెప్పినవి కాదు, వాళ్ళు అనుభవించి అనుభవించి, వాళ్ళు శోధించి శోధించి, ఇతరులు బాగుపడటం కోసం చెప్పినటువంటి నగ్న సత్యాలు, నేకెడ్ ట్రూత్స్. సోమరతనానికి మించిన దుబారా లేదు, సోమరతనమే దుబారా. అసలు ఇప్పుడు మన ఇండియాకి కావాల్సింది త్యాగం అక్కర్లేదు, సఫరింగ్ అక్కర్లేదు. భారతదేశానికి కావాల్సింది ఇప్పుడు త్యాగం అక్కర్లేదు, సఫరింగ్ అక్కర్లేదు, సాక్రిఫైస్ అవసరం లేదు, సఫరింగ్ అక్కర్లేదు. కష్టపడి పని చేసుకోవడం నేర్చుకోవాలి. మన పని మనం జాగ్రత్తగా చేసుకుంటే చాలు. వర్క్ 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 ఈజ్ సేక్రెడ్, వర్క్ ఈజ్ వర్షిప్. మోర్ వర్క్ అండ్ మోర్ వర్క్, మోర్ అండ్ మోర్ వర్క్. ఎవరి పనాలు చేసుకోవడం సరిపోతుంది, మీరు ఏం చేయగలరు చేయక్కర్లేదు. కొంతమంది గీతలో చెప్తాడు నిన్ను ఫ్లాటర్ చేసుకోవద్దని, నిన్ను పొగుడుకోవద్దని చెప్తాడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో. నిన్ను పొగుడుకోవద్దు, ఫ్లాటరింగ్ అంటే ముఖస్థితి. కొంతమంది ఇతరుల ముఖస్థితి అదే ఉదయం ఫ్లాట్ ఆత్మస్థుతి. ఫ్లాటరింగ్ వేరు, ఆత్మస్థుతి వేరు. ఫ్లాటరింగ్ ముఖస్థితి, ఆత్మస్థుతి వేరు. తను తను పొగుడుకుంటూ ఉంటారు కొంతమంది. కొంతమంది మీటింగ్లో పొగుడుకుంటూ ఉంటారు, ఎక్కడైనా 10 మంది కూర్చుంటే పొగుడుకుంటూ ఉంటారు. వాళ్ళు త్యాగం చేయకపోయినా త్యాగం చేశామని చెప్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ఉంటే త్యాగం ఉండదు, త్యాగం త్యాగం చేశామని చెప్పుకుంటుంటారు, ఏదో చెప్పుకుంటుంటారు. భగవద్గీతలో ఏం చెప్పాడంటే, నువ్వు ఎక్కడ ఏ సందర్భంలో కూడా నిన్ను పొగుడుకోవద్దు అని చెప్పాడు. ఏం చేద్దంటే మనం పొగుడుకుంటాం అనుకోండి, ఈ మిథ్యా నిన్ను పెరిగిపోతుంది. ఏదైతే మనం పోగొట్టుకోవాలనుకుంటున్నామో, దేనికైతే పునర్జన్మలు వస్తాయో అది పెరిగిపోతూ ఉంటుంది. గీతలో ఏమని చెప్పాడంటే, నిన్ను ఎక్కడా పొగు, ఏ సందర్భంలోనే అకేషన్ వచ్చినా పొగుడుకోవద్దు, ఏ సందర్భంలోనే పొగుడుకోవద్దు. దానివల్ల నువ్వు అలా నిన్ను పొగుడుకోవటం వల్ల నీకు మిజ్ఞానాన్ని పెరుగుతుంది, అంటే దేహాత్మ బుద్ధి పెరుగుతుంది. బ్రహ్మాత్మ బుద్ధి రాదు నీకు, దేహాత్మ బుద్ధి. బ్రహ్మమునైన తలంపు రాదు, దేహమునైన తలంపు పెరుగుతుంది. దేనివల్ల? నిన్ను పొగుడుకోవటం వల్ల. అయితే అలా అని చెప్పి ఊరుకున్నాడు గీతలు. అసలు మనిషి తను తను ఎందుకు పొగుడుకుంటాడు చెప్పండి? అసలు మనిషి తను తను పొగుడుకుంటూ ఉంటాడు చాలామంది. ఆ రోగం చాలా ఎందుకు పొగుడుకుంటున్నాడు? అది పొగడుతనేది తను తను ఎందుకు పొగుడుకుంటాడంటే, మీరు ఈ మాటలు ఎక్కడ మోసుకెళ్ళకండి. ఏమ్మ నువ్వు ఎప్పుడు సౌదీ అరేబియా నుంచి వచ్చావు, నువ్వు సౌదీ అరేబియా మళ్ళీ మోసుకెళ్ళకనే. ఇప్పుడు నువ్వు సౌదీ అరేబియా నుంచి వచ్చావు, నువ్వు కువైట్ నుంచి వచ్చావు, మళ్ళీ ఆ దేశం మోసుకెళ్ళకు, కువైట్ నుంచి వచ్చావు. అమెరికాలో రిచ్ అమెరికా కంటే రిచ్ కంట్రీ కువైట్. చాలామంది ఏమనుకుంటారంటే అమెరికా గొప్ప బాగా భాగ్యం, అమెరికా కంటే భాగ్యం ఉన్న దేశం కువైట్. కువైట్ అన్నది కువైట్. మిమ్మల్ని మీరు పొగుడుకుంటున్నారు, మనం పొగుడుకుంటున్నాం అనుకోండి. ఎందుకు పొగుడుకుంటామంటే, అసలు లోపల ఎందుకు పొగుడుకుంటామంటే, ఎవరి వాళ్ళ దృష్టిలో మనం గొప్పగా ఆనాలి. ఆ ప్రతి వాడికి కారణం ఇది, ఎదుటి వాళ్ళు మనం గొప్పగా చెప్పుకోవాలి. ఎదుటి వాడు మనం ఈడు జ్యూరి అయినా ఈడు హీరో అనుకోవాలి. ఈడు జీరో, లోపల మనం భూతార్థం పెట్టి చూసినా వాళ్ళు ఏముండదు అసలు. జీరో 100% జీరో. కానీ సమాజం మటుకు ఈ హీరో అనుకోవాలి. సమాజం ఏమనుకోవాలి? హీరో అనుకోవాలి. ఎదుటి వాళ్ళందరూ మన గొప్పవాళ్ళు, మనం గొప్పవాళ్ళు కాదు. నిజంగా గొప్పవాళ్ళు ఎవడు గొప్పవాడు అని చెప్పడు అసలు. అసలు వాడికి తెలియదు నిజమైన గొప్పవాడికి, వాడు గొప్పవాడన్న సంగతి కూడా వాడికి తెలియదు. రాముణ్ణి ఎవడైనా దేవుడు అంటే ఏంటి, వీళ్ళందరూ నన్ను దేవుడు అంటారేంటి అనుకున్నాడు. నేను మీలాంటి వాడిని నన్ను దేవుడు అంటారేంటి అనుకున్నాడు. అసలు ఈ పొగడుతో ఎందుకు వస్తే వాడిని వాడు ఎందుకు పొగుడుకుంటాడంటే, ఎదుటి వాళ్ళందరూ ఈ గొప్పవాడు ఎలా కాదు, వాడి గొప్పతనం లేదని వాడికి తెలుస్తూ ఉంటుంది. ఎదుటి వాళ్ళందరూ వాళ్ళని వెలికి కవర్ చేసుకోవడానికి, ఎదుటి వాళ్ళందరూ ఈడి సొన్నైనా ఈడు జీవుడైన ఎదుటి వాళ్ళందరూ సమాజం దృష్టిలో హీరోగా కనిపించాలని, అదే మిథ్యాజ్ఞానం. అదే మిథ్యాజ్ఞానం. వీళ్ళు ఆ ఎదుటి వాళ్ళ దృష్టిలో మనం గొప్పగా కనపడటం కోసం, వాళ్ళు ఏం గొప్పతనం లేకపోయినా ఎదుటి వాళ్ళందరూ మనం గొప్పగా చెప్పుకోరు అనుకోవటం కోసం వాడు వాళ్ళని పొగుడుకుంటాడు. కారణం అది అసలు అది వాడికి తెలియదు. ఈ బాపద జనం చచ్చిపోయిన తర్వాత యేసుక్రీస్తు చెప్తాడు, ఈ బాపద జనం చచ్చిపోయిన తర్వాత ఎదర బెంచిలో కూర్చున్న వాళ్ళు కూడా వెనక్కి గెంటేసి వాళ్ళు కూర్చుంటారు. అక్కడ అక్కడ పాలకుల్లోని అలవాటు, నరసాపురంలోని అలవాటు చేసింది. ఈ పాలకుల్లోని నరసాపురాన్ని ఏదో అలవాట్లు ఉంటాయి, అలవాట్లను బట్టి ఎదురు చచ్చిపోయిన తర్వాత నా దగ్గర ముందు కూర్చున్న వాళ్ళు గెంటేసి వాళ్ళు బయటకు లాగేసి దగ్గరకు వచ్చి కూర్చుంటారు. వాళ్ళ గురించి నాకు తెలుసు కదా, మీరెవరో నాకు తెలియదు, మీ ముఖం కూడా ఎప్పుడు చూడలేదు, బయటకు పొండి అంటారు అంటాడు యేసు పరలోకంలో. రవీంద్రనాథ్ ట్యాగూర్ ఒక కథ చెప్పాడు, ఈ ప్లేడర్లు మామూలుగా కోర్టులో రోజు ఏదో అబద్ధాలు చెప్తాడు, తప్పదు ప్లేడర్ ఉద్యోగం చేసినోడు. ప్లేడర్ ఉద్యోగం చేసేవాడు అబద్ధం చెప్పకపోతే అటు గురువు తెలదు, ఏదో అబద్ధం చెప్తూ ఉంటాడు. ఈ అలవాటు ఈ నరసాపురాణం ఇక్కడ చెప్పి కోర్టులో, నరసాపురం అంటే నరసాపురం కాదు, ఈ కోర్టులో చెప్పి అలవాటు చచ్చిపోయిన తర్వాత కూడా ఆ యమధర్మరాజు దగ్గర కూడా అబద్ధాలు చెప్పేస్తా ఉంటారు. అది చెబుతాడట, బాబా ఇది కోర్టు కాదని, ఇది నరసాపురం కోర్టు కాదు, ఏలూరు కోర్టు కాదని యమధర్మరాజు చెప్పిన ఈ అలవాటును బట్టి అక్కడ కూడా అంటే వాడిని కూడా అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చెబుతాడంటాడు. కోర్టులో చెప్పిన అబద్ధాలను కూడా యమధర్మరాజు దగ్గర వాడు చెప్తానంటాడు, వాడు మానడు. ఇది ఇట్ ఇస్ ఫోర్స్ ఆఫ్ హ్యాబిట్, అది అలవాటు ఎక్కడ వేగం. అది సాక్షాత్తు నారాయణుడు, సాక్షాత్తు ఈశ్వరుడు దగ్గర కూడా ఆడు చెప్పడం మానండి అబద్ధాలు. ఏం చెప్పింది నరసాపురంలోని అలవాటు, ఇక్కడ కోర్టులోని అలవాటు పోదాడికి. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఈ మధ్య నవ్వు ఎక్కువ అలవాటు చేసుకున్నారు, ప్రతిదానికి నవ్వటం అలవాటు చేసుకున్నారు. అసెంబ్లీలో నవ్వుతున్నారు, బయట మీటింగ్లో నవ్వుతున్నారు. మనం శాంతిగా ఉన్నప్పుడు నవ్వు వస్తుంది, కోపంగా ఉన్నప్పుడు ఒకసారి నవ్వు వస్తుంది. అది ఆయన కోపం వల్ల నవ్వు వస్తుందో శాంతి వల్ల నవ్వు వస్తుందో మటుకు మనకు తెలియటలేదు. ఆ ముఖ్యమంత్రి గారు శాంతి లోపల శాంతిగా ఉండటం వల్ల వస్తుందో లేకపోతే ఆయన చెవులకి ఇష్టమైన మాటలు వినటం వల్ల నవ్వొస్తుందో, ఆయన చెవులకి ఇష్టమైన మాటల వల్ల నవ్వొస్తుందో, లేదా లోపల శాంతిగా ఉన్నప్పుడు నవ్వు వస్తుంది, లేదా కోపంగా ఉన్నప్పుడు కూడా ఒకసారి నవ్వు వస్తుంది, కోపంగా ఉన్నప్పుడు కూడా నవ్వు వస్తుంది. అన్ని ప్రశ్నలకి ఏం సమాధానాలు చెప్తాం, నవ్వు నవ్వేసి వదిలేద్దామని నవ్వచ్చు. అన్ని ప్రశ్నలకి మనం సమాధానాలు ఎక్కడ చెప్పగలం, ఒక చిన్న నవ్వు నవ్వేద్దామని నవ్వేసి అలా నవ్వేసి ఊరుకోవచ్చు. మావాడు నవ్వు నవ్వే, కోపంగా నవ్వినా నవ్వే, మీ ప్రశ్నకి ఏం సమాధానం చెప్తాను లేండని ఎస్కేప్ అవడానికి నవ్వినా నవ్వే. తన హృదయంలో శాంతి అనుభవిస్తూ వచ్చిన నవ్వు కూడా నవ్వే. ఏ నవ్వు మరి ఆయనకు తెలియాలి, ఈశ్వరుడికి తెలియాలి, మనకు తెలియదు. ఆ నవ్వు ఏంటో ముఖ్యమంత్రి గారికి తెలియాలి, ఈశ్వరుడికి తెలియాలి, కానీ మనకు తెలియదు. మీకు ఎప్పుడో కోపం వచ్చిందనుకోండి, అది కోపం వచ్చినప్పుడు కూడా నవ్వు రావచ్చు. లేకపోతే ఏంటని మీరు అడిగి ప్రశ్నించండి, మీ ఎక్కడ సమాధానం చెప్పాలని నవ్వు రావచ్చు. నిజంగా మీ హృదయంలో శాంతి అనుభవిస్తూ కూడా మీ ముఖంలోకి నవ్వు రావచ్చు. అయితే ముఖ్యమంత్రి గారికి వచ్చిన నవ్వు ఏ నవ్వు మనకు తెలియదు, కానీ అంటారు ఎమగోని ఈశ్వరుడికి తెలుస్తుంది. ఇతరులకి తెలియకుండా ఈశ్వరుడు తెలియకుండా ఉండదా? ఇతరులకు తెలియకుండా ఉన్నా, ఇతరులకు తెలియకుండా ఉన్నా ఈశ్వరుడు కూడా తెలియకుండా ఉంటుందని మీరు అనుకుంటున్నారు. మీరు ఎందుకు నవ్వుతున్నారో, మీరు ఎందుకు నవ్వుతున్నారో ఒక నిజంగా మీరు తెలియకపోవచ్చు అనుకున్నా, అప్పుడు ఈశ్వరుడు కూడా తెలియకుండా ఉంటాడు. మన ముఖ్యమంత్రి గారి నిన్న మాట నిన్న కాక మొన్న ఆ దుఃఖ వార్తతో చెబుతున్నారు. ఆ దుఃఖ వార్త నవ్వుతూ చెబుతున్నారు. అది సినిమాలో అయితే ఊరుకోరు. నిన్న కాక మొన్న నేను ఎప్పుడైనా న్యూస్ వింటూ ఉంటాను. ఎప్పుడైనా 10 నిమిషాలు ఇంటికాడ ఉంటే, అదే ఇతర గ్రామాలకు వెళ్తే కానీ ఇంటికాడ ఉంటే మటుకు దుఃఖ వార్త నవ్వుతూ చెబుతున్నారు. అదే సినిమా అనుకోండి, డైరెక్ట్ ఊరు కూడా అలా చెప్తాను, కట్ట 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 అంటాడు. దుఃఖ వార్త దుఃఖంగా చెప్పాలి, ఫేస్ని దుఃఖంలోకి తెచ్చుకుని ఆ దుఃఖ వార్త చెప్పాలి, నవ్వుతూ దుఃఖ వార్త చెప్పాలి. అదే సినిమా అయితే ఊరుకోరు. ఆ దుఃఖ వార్త నవ్వుతూ చెప్పకూడదు, దుఃఖపడుతూ చెప్పాలి. అదే సినిమా అనుకోండి, కట్ట కట్ట అంటాడు. ఆ రీల్ కట్ చేసే బాగాలేదు మరి ఆ ఏడుపు ముఖం పెట్టమంటాడు. నేను ఆ ఫేస్లో ఏడుపు ముఖం పెట్టి అప్పుడు దుఃఖ వార్త చెప్పమంటాడు. అంతేకాని నవ్వుతూ దుఃఖ వార్త చెప్పనివ్వరు. అలా చెప్తాంటే డైరెక్ట్ ఊరుకోడు, కట్ట 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 అంటాడు. మీరందరూ నవ్వటం మంచిదే, ఎందుకు నవ్వుతున్నారు ఈశ్వరుడికి తెలుసు. మీరందరూ మీకు అందరికీ నవ్వు రావచ్చు, ఒక ముఖ్యమంత్రిగా కాదు మన అందరికీ నవ్వు రావచ్చు. ఆ నవ్వు ఎందుకు వస్తుంది ఈశ్వరుడికి తెలియకుండా ఉండడు. ఇతరులకి తెలియకపోయినా ఈశ్వరుడికి తెలియకుండా ఉంటుందా? ఇవన్నీ కూడా ఈ దేహ భావనకి, దేహమే ఆత్మ, దేహమే సర్వస్వం, దేహం తప్పించి ఏమీ లేదు, దేహమే ఆత్మ, దేహమే సత్యం. అది ఇంకోటి గాఢ నిద్రలోనే నీ దేహం నేను విడిచిపెట్టేస్తుంది. ఎక్కడ చనిపోయిన తర్వాత మాట వదిలేయండి, గాఢ నిద్రలో కూడా మన దేహంతో మనకేం సంబంధం లేదు. గాఢ నిద్రలో మనం బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్ అండ్ గాడ్ లెస్. గాఢ నిద్రలో అన్ని లెస్డే. దేవుడితో కానీ, దేహంతో కానీ, లోకంతో కానీ, మనస్సుతో కానీ, దుఃఖంతో, ద్వైతంతో కానీ మనకి గాఢ నిద్రలో సంబంధం లేదు. కానీ మనం లేవంటే ఉన్నాం. ఇక్కడ భగవాన్ చెప్తున్నారు, ఒక నువ్వు 1 కోటి జన్మల పూర్వం ఎక్కినా, రాబోయే జన్మలు 1 కోటి జన్మలు నీకు వచ్చినా చావు, అసలు వస్తువుకి చావు లేదు, పుట్టుక లేదు. అవి నీకు వచ్చే చావులు, నీకు వచ్చే పుట్టుకలు కూడా దేహానికి సంబంధించిన విషయాలు, 100% మనోదేహములకు సంబంధించిన విషయాలు. ఓనది ఏదో ఉంది, దాని చైతన్యం వల్లే నీకు మనస్సు ఉందని తెలుస్తుంది, నీకు బుద్ధి ఉందని తెలుస్తుంది. ఆ చైతన్యం తాలూకు ఆ విడుగు లేకపోతే నీ మనస్సు ఉందని తెలియదు, నీకు బుద్ధి ఉందన్న సంగతి కూడా నీకు తెలియదు. ఏ ప్రకాశం వల్ల నీ శరీరం కదులుతుందో, ఏ ప్రకాశం వల్ల నువ్వున్నావు సంగతి నీకు తెలుస్తుందో. ఆ ప్రకాశం లేకుండా ఆ చైతన్యమే నీ బుద్ధిని చైతన్యవంతం చేస్తుంది, ఆ చైతన్యమే నీ మనస్సును చైతన్యవంతం చేస్తుంది, ఆ చైతన్యమే నీ దేహాన్ని నాకు ఇటు కదుపుకునేలాంటి చేస్తుంది. వీటి ఈ మిగతాన్నిటిని చైతన్యవంతం చేసి ఆ చైతన్యమే. అది లేకపోతే వీటికి చైతన్యం లేదు. నీ దేహం జడం, నీ మనస్సు జడం, నీ బుద్ధి జడం, అన్నీ జడ వస్తువులే. చైతన్యం తప్పించి అన్ని జడ వస్తువులే. ఈ జడ వస్తువులు అన్ని, ఈ జడ వస్తువులు తిరుగుతున్నట్టు నీకు ఎలా కనిపిస్తున్నాయంటే ఆ చైతన్యం యొక్క సన్నిధానంలో నీకు దేహం తెలుస్తుంది, మనస్సు తెలుస్తుంది, బుద్ధి తెలుస్తుంది, ఈ జడ వస్తువులు నీకు తెలుస్తున్నాయి. ఆ చైతన్యం యొక్క సన్నిధానంలో ఉన్నది ఒక్కటే అంటే ఒక్కటే, దాని ప్రజెన్స్లో ఇవన్నీ కూడా చైతన్యం కానీ కూడా చైతన్యం అదే నీకు కనిపిస్తున్నాయి. కానీ చైతన్యం వల్ల అవి చైతన్యవంతమైనవి కాదు. ఇప్పుడు దేహాన్ని చూడండి, దేహాన్ని శవం మాట్లాడమంటే మాట్లాడుతుందా? శవాన్ని నడవమంటే నడుస్తుందా? శవానికి కూడా చెవులు ఉన్నాయి, వినమంటే వింటుందా? శవానికి కూడా కళ్ళు ఉన్నాయి, చూడమంటే చూస్తుందా? ఏమి చూడదు. ఏం చేసింది? ఎప్పుడైతే చైతన్యంతో సంబంధం లేదో కళ్ళు చూడవు, చెవులు వినవు, కాళ్ళు నడవు, చేతులతో పనిచేయి. ఆ చైతన్యం తాలూకు అక్కడ ఉండటం వల్లే కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పనిచేస్తున్నాయి. ఆ చైతన్యం అక్కడి నుంచి కొంచెం అటు ఇటు జరిగిందా? ఏం లేదు. ఇంకా శరీరం శవం అయిపోతుంది. ఏది ఉండటం వల్ల నీకు అన్ని తెలియబడుతున్నాయి, అది లేదు నువ్వు అనుకుంటున్నావు. అదే పని చేస్తున్నట్టు నీకు ఎందుకు ఆ చైతన్య ప్రదర్శన నీకు అనిపిస్తాను అంతే. కానీ అది కూడా జడమే, శరీరం కూడా జడమే. మీ శరీరాన్ని తీసుకెళ్లి మనం శ్మశానంలో కాలుస్తా అంటే నన్ను ఎందుకు కాలుస్తున్నారని అడగదు. ఏం చేత అడగదు చెప్పండి. జడం అంటే ఏ వస్తువుకైతే తాను ఉన్నాను సంగతి తనకు తెలియదు, అది జడ వస్తువు. ఎవరి శరీరం అడగదు నన్ను ఎందుకు కాలుస్తున్నారని. శరీరం ఏం దుఃఖపడదు. నేను చనిపోయి శరీరం చనిపోయినప్పుడు కూడా శరీరం దుఃఖపడదు. ఈ ఏ ఏ ఏ తలంపు అయితే దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ తలంపు దుఃఖపడుతుంది, అంతేకాని దేహం దుఃఖపడదు. నీకు మంచితనం ఉంటే సరిపోదు. ఆ మంచితనాన్ని కూడా నువ్వు సద్వినియోగం చేసుకోగలగాలి. నీకు భగవంతుడు ఏదైనా అవకాశాలు ఇస్తే సరిపోదు, ఆయన్ని నువ్వు సద్వినియోగం చేసుకోగలగాలి. అప్పుడే నీకు పుణ్యలోకాలు ఉంటే సరిపోదు. మంచితనం కూడా నీ బుద్ధిని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, నీ మంచితనాన్ని కూడా అలా సద్వినియోగం చేసుకోవాలి, నీ వివేకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అయితే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఈ దేహభావన తొందరగా నశించదు. ఇటు తోలితే అటు వస్తుంది, అటు తోలితే ఇటు వస్తుంది. దేహభావన ఇటు తోలేమనుకోండి అటు నుంచి వస్తుంది, అటు తోలేసామనుకోండి ఇటు నుంచి వస్తుంది. అంటే బహుకాలానికి ఉన్న వాసన బహుకాలం సాధన చేస్తేనే కానీ ఇది నశించదు. ఇది సిద్ధాంతం. బహుకాలానికి వస్తున్నటువంటి వాసన బహుకాలం సాధన చేస్తేనే కానీ నువ్వు నశించదు. రమణ మహర్షి గారు ప్లేటర్ గారు ప్రశ్న అడిగారు, నా హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడని చెప్తున్నారు, ఏదో ఉందని చెప్తున్నారు, అది ఈశ్వరుడు అనండి, సత్యం అనండి, బ్రహ్మం అనండి, స్వర్గరాజ్యం అనండి, ఏదో మనోదేహములకు సంబంధం లేకుండా ఇంద్రియములకు సంబంధం లేకుండా ఏదో లోపల ఉందని చెప్తున్నారు. అది ఉంటే నాకు ఎందుకు తెలియటం లేదు, ఉంటే నాకు తెలియాలి కదా, ఉంటే నాకు ఎందుకు తెలియటం లేదని. అప్పుడు భగవాన్ అన్నారు, నీ అలవాట్ల యొక్క వేగం తగ్గించు, నీ తలంపుడు యొక్క వేగం, నీ వాసన యొక్క వేగం, నీ అలవాట్ల యొక్క వేగం, ఆ వేగంలోంచి నువ్వు బయటికి రా. వచ్చిన తర్వాత నన్ను అడుగు, ఆ లోపల ఉంది నాకు తెలియటం లేదని. నీ అలవాటు యొక్క వేగం, నీ తలంపుడు యొక్క వేగం, నీ వాసన యొక్క వేగమే నీ లోపల ఉన్న వస్తువు నీ ఎరుకుడోకి రాకుండా చేస్తాను. ఎవరి ఇతరులు కాదు. ఒక అందమైన మాట ఉంది, ఈ ఒక్క మాట విని మీరు ఇందులో ఇంటికి వెళ్ళిపోండి. ఇది ఒకటే మీరు జ్ఞాపకం పెట్టుకోండి. తన జీవితం అంతా పిండి చేసి పిండి చేసి పిండి చేసి తన జీవిత సారం చెప్పాడు అతను ఒక రోజు. మీరందరూ ఇంటికి వెళ్ళిపోవచ్చు ఈ మాటలు. ప్రతి మనిషికి దుఃఖం వస్తుంది కదా, కానీ నా దుఃఖానికి కారణం మా అత్తగారు, మా మామగారు, మరొకరు మరొకరు అనుకుంటూ ఉంటాం. ప్రతి మనిషికి ఏదో టైంలో దుఃఖం వస్తూనే ఉంటుంది. అలా ఉన్న అలా ఎవరు చెప్పినా అదే కదా. అలా మహర్షుల యొక్క ఈ మహర్షులు ఈ జ్ఞానులు అవతార పురుషులు ప్రయోజనం ఒకటే, నేను దుఃఖమైన స్థితికి తీసుకెళ్తానికి. ఆ పని సైన్స్ చేయలేదు, నువ్వు దుఃఖం లేని స్థితికి ఏది వెళ్ళాలంటే నీకు సాపేక్షిక జ్ఞానం తీసుకెళ్ళలేదు, ఆత్మజ్ఞానం తీసుకెళ్ళలేదు, అనుభవం తీసుకెళ్ళగలదు. అదే నీకు చెప్పాను, గురువు ఒక్కడు మాత్రమే ఇంట్లో ఉన్న దుఃఖాన్ని దొంగిలించగలడు. నీ ఇంట్లో పడ్డ దొంగల మటుకి నీ దుఃఖాన్ని దొంగిలించలేరు. నీ ఇంట్లో పడ్డ దుఃఖలు దొంగలు మీ వస్తువుని పట్టిపోతారు, కానీ మీ దుఃఖాన్ని దొంగిలించ గురువు మాత్రమే దుఃఖాన్ని దొంగతనం చేయగలడు. ఇది చెప్తాడు. ఇది ఈ ఒక్క మాట వినడం మీరు, ఏ మనిషికైనా దుఃఖం వస్తామనుకోండి, దుఃఖం లేకుండా ఏ మనిషి ఏదో టైంలో వాడికి దుఃఖం వస్తా ఉంటుంది. 1962లో ఇండియా చైనా యుద్ధం వచ్చింది. ఆ ఇండియా చైనా యుద్ధం వచ్చిన 15 రోజులకి నెహ్రూ గారికి రక్తపోటు వచ్చేసింది. 62లో రక్తపోటు వచ్చింది, 64లో చనిపోయాడు, రక్తనాళాలు చిక్కిపోయాడు. భారత మాతకి జై, నిత్యవంటి వాళ్ళ నెహ్రూకి జై. ఇలా అలవాటు పడ్డాడు ఆయన జీవితం. మంచివాడు మనిషి మంచివాడు, కానీ ఎక్కడైనా శ్లోకం భారత మాతకి జై, జవహర్లాల్ నెహ్రూకి జై, ఇలా ఇలా ఇటువంటి మాట శ్లోగన్స్ అలవాటు పడ్డాడు. ఆ ఇండియా చైనా యుద్ధంలో మనకు విరోధి ఎవడైనా, మనకు విరోధి ఎవడైనా అపకారం చేస్తే మనం తట్టుకోగలం, కాదు మన మిత్రుడు మనకు అపకారం చేస్తే తట్టుకోవడం కష్టం. అలాగే ఇండియా చైనా అస్తమానం 24 గంటలు నెహ్రూ గారు ఆ చైనాను పొగుడుతూ ఉండేవాడు. ఆ చైనా దండయాత్రకు వచ్చింది, దండయాత్ర చేస్తే మనకు అవమానాలు పాలైన ఇండియా ఓడిపోయింది. చివరికి ఏదైంది అనుకోండి, చివరికి అక్కడి నుంచి ఈ ఎక్కడికి వెళ్ళే భారత మాతకి జై, జవహర్లాల్ నేది జై, ఇంకా ఆపుచేసేసారు జనం. ఈ రకమైన అలవాటు పడి మనిషి మంచివాడు, జవహర్లాల్కి నెహ్రూకి జై, భారత మాతకి జై, ఇలా అంతా అలవాటు పడితే అక్కడి నుంచి ఈయనేమనుకోడంటే ఆ భారీ చైనా చాలా ఆక్రమించుకుంది, ఒక అంగుళం చైనా ఆక్రమించుకునే సహించినట్టుగా మాట్లాడే చెప్తా ఉండడు. చెప్తా అంటే పార్లమెంట్లో ఒక అపోజిషన్ లీడర్ ఏమన్నాడంటే, ఏమంటే నెహ్రూ గారికి మాకు లెక్కలు చేతకావు, ఎన్ని చదరపు మైలు కలిస్తే ఒక చదరపు అంగుళం అవుతుందో చెప్పమన్నాడు. అనేక చదరపు మైలు ఆక్రమించి కూర్చుంటే వాళ్ళని బయటికి గెంటలేక పార్లమెంట్లో ఎలా చెప్తామంటే ఒక చదరపు మైలు ఆక్రమించుకుని సహించడం ఏం చేస్తారని ఈ మాటలు ఈ బుడబొక్కల మాటలు కాళ్ళు బయటికి వెళ్తారని అడిగాడు ఒక ఎంపీ. You have got many supporters in this house, but outside in this country millions are against you. నీకు పని పాటు లేదో చైనాను పొగట్టమే, ఆ చైనా దండయాత్ర చేసింది, ఇప్పుడు సమాధానం ఏమని చెప్తాను? యువగాట్ నీకు ఏదో పార్టీ ఉంది, బలం ఉంది ఇక్కడ. యువగాట్ మెనీ సపోర్టర్స్ ఇన్ దిస్ హౌస్, బట్ అవుట్ సైడ్ ఇన్ దిస్ కంట్రీ మిలియన్స్ ఆర్ అగెన్స్ట్. ఎందుకు చెప్తానంటే అంత పెద్ద నాయకుడు కూడా మంచివాడు, మనిషి మంచివాడే, బీట్లో వచ్చేసింది, 64 రక్తనాళాలు తెగిపోయినా చనిపోయాడు. అంటే మీకు ఎందుకు చెప్తున్నాను చెప్పమంటారండి, ప్రతి మనిషికి ఏదో కారణం వల్ల దుఃఖం. ఇప్పుడు నెహ్రూ గారికి దుఃఖానికి కారణం చైనా కాదు, తానే కారణం. ఆ చైనాని చైనాని ఎప్పుడు గ్రేట్ ఫ్రెండ్ అనేవాడు, చైనాని మిత్రుడు అనుకునేవాడు, చైనాని స్నేహితుడు అనుకునేవాడు, తర్వాత చైనా నుంచి ఎవరైనా నాయకులు వస్తే ఇంత గొప్ప నాయకులు ఇంతవరకు ఢిల్లీ రాలేదనుకోడు. చైనాలో తప్పించి ప్రపంచంలో ఎక్కడ నాయకులు లేరా? అంటే ఆయనకి ఆ చైనా అంటే ఇష్టాన్ని బట్టి అటు వాళ్ళు పడిపోయాడు. రాక ద్వేషాలు లేకుండా మనిషి ఉండడు. ఇదే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు, ఏ దేశం వెళ్ళి చూసినా, ఎవరింటికి వెళ్ళి చూసినా, నువ్వు చేసేది ఏముంది, నువ్వు చూసేది ఏముంది, రాక ద్వేషాలు తప్పించు. ఏముంది లోకంలో, ఏముంది యజ్ఞాల్లో జపాల్లో, ఏముంది సాలంలో పూజల్లో, ఉన్నదంతా ఈశ్వరుడు అనుగ్రహంలో, నీ గురువు అనుగ్రహం, నీ సుఖం ఉంది, నీ శాంతి ఉంది, నీ ఆనందం ఉంది. అంటే ఇప్పుడు మీకు ఎందుకు చెప్తున్నానంటే, అదే శత్రు దేశం ఏదైనా దాడి చేసినానికో నెహ్రూ గారు అంత కుంగిపోడు. అదే ఏ దేశాన్ని అయితే రోజు పొగుడుతున్నాడో, ఏ దేశం కోసం వెళ్తాడు, ఏ దేశం క్షేమం కోరాడో అది దొరకమని చేసేవాడు, కానీ సడన్గా అప్సెట్ అయిపోయాడు. అది ఎందుకు ఈ ఒక్క మాట మీరు విని అందరూ ఇంటికి వెళ్ళిపోను? మనిషికి దుఃఖం ఏ రూపంలో వచ్చినా తన దుఃఖానికి ఇతరుల కారణం అనుకుంటే దానికి జ్ఞానం అక్కర్లేదు. మనిషికి దుఃఖం వస్తా అంటే తన దుఃఖానికి ఇతరుల కారణం అనుకుంటే దానికి జ్ఞానం అక్కర్లేదు. నీ దుఃఖానికి ఇతరుల కారణం, అత్తగారి కారణం, మామగారి కారణం, లేకపోతే సమాజం కారణం, లేకపోతే ఆ పార్టీ కారణం, ఈ పార్టీ, నీ దుఃఖానికి ఇతరులు కారణం అని నువ్వు అనుకుంటుంటే అది తెలుసుకోవడానికి నీ జ్ఞానం అక్కర్లేదు. నీ దుఃఖానికి నువ్వే కారణం అని తెలుసుకోవడానికి మటుకు జ్ఞానం అవసరం. ఈ ఒక్క మాట విని మీరు ఇంటికి వెళ్ళిపోండి. అంటే మీరు ఎవరి మీద ఇంకా నెపాలు అక్కర్లేదు. నీ దుఃఖానికి ఎవరు ఇతరుల కారణం అని నువ్వు తెలుసుకోవడానికి, నీ దుఃఖానికి ఇతరుల కారణం అని తెలుసుకోవడానికి జ్ఞానం అక్కర్లేదు. నీ దుఃఖానికి నువ్వే కారణం అని తెలుసుకోవడానికి జ్ఞానం కావాలి. నిన్ను తెలుసు, జ్ఞానం అంటే ఏంటి? నిన్ను తెలుసుకోవటం. జ్ఞానం అంటే ఏంటి? నిన్ను తెలుసుకోవటం. నిన్ను నువ్వు తెలుసుకోకుండా ఏది తెలుసుకున్నా ఒకటి లేని సున్నలు. జ్ఞానం అంటే ఏంటి? నిన్ను తెలుసుకోవటం జ్ఞానం. అదే రామకృష్ణుడు చెప్తాడు, నేను ఆ నేను నేను కాదని తెలుసుకోవటమే జ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకోవటమే జ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకోవటమే జ్ఞానం. నిన్ను తెలుసుకోవటం మానేసి ఎన్ని తెలుసుకున్నా ఆయన్ని ఒకటి లేని సున్నలు. అదంతా డ్రీమ్ స్టఫ్. అది షేక్స్పియర్ భాషలో చెప్పాలంటే యూఆర్ సచ్ స్టఫ్ యాజ్ డ్రీమ్స్ ఆర్ మేడ్ ఆన్ అవర్ లిటిల్ లైఫ్ ఈజ్ రౌండెడ్ విత్ స్లీప్. నీ దుఃఖానికి ఇతరుల కారణం అని తెలుసుకోవడానికి జ్ఞానంతో పని లేదు. నీ దుఃఖానికి నువ్వే కారణం అని తెలుసుకోవడానికి మటుకు ఇంక జ్ఞానం అవసరం. వ్యక్తి భావన లేకుండా, అహంభావన లేకుండా, ఆ ఇండివిజువల్ అయి లేకుండా, ఆ బాడీ బౌండ్ అయి లేకుండా, ఈ దొంగనేని లేకుండా, మిజ్జానేని లేకుండా దుఃఖం రాదు. ఎక్కడైతే దొంగనేనుందో, ఎక్కడైతే మిజ్జానేనుందో, ఎక్కడైతే దేహాత్మ బుద్ధి ఉందో, ఎక్కడైతే దేహం వాడి అస్తిత్వానికి ఎవడైతే దేహానికే పరిమితం చేసుకుంటున్నాడో వాడికి దుఃఖం వస్తుంది. వాడి ఇంటి నిండా బంగారం ఉన్న దుఃఖం వస్తుంది వాడికి. దుఃఖం అనేది అహంభావం రూపంలో ఉంది, దుఃఖం అనేది దేహభావం రూపంలో ఉంది. రమణ మహర్షి గారు ఒక అందమైన మాట చెప్పారు, అహంభావం లేకుండా దేహభావం రాదు. గాఢ నిద్రలో అహంభావం లేదు, గాఢ నిద్రలో దేహభావం కూడా లేదు. అలా గాఢ నిద్రలో ఎవరికి నేను పురుషుడని నేను స్త్రీ అని తెలియదు వాడికి. గాఢ నిద్రలో ఎవరికి అహంభావం లేదు, అయితే దేహభావం కూడా లేదు. నీకు గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి వచ్చాక అహంభావన వస్తుంది. అహంభావన వచ్చిన వెంటనే దేహభావన కూడా వచ్చేస్తుంది. ఏ భావన వచ్చాక ఇంకొక భావన వస్తుందో ఆ భావన నీకు తొలగే వరకు, ఆ భావన వేరుతో సహా నశించే వరకు నీకు పునర్జన్మలు వస్తూనే ఉంటాయి, శవాలను మూస్తూనే ఉంటాయి. మనిషి కూడా నేడొచ్చినప్పుడు దుఃఖం నేను నీ కూడా ఏ జన్మ ఏ లోకంలో పుట్టినా ఎక్కడ నువ్వు శరీరం ధరించినా నీ శరీరం కూడా మనిషి కూడా నేడొచ్చినట్టు నీ కూడా దుఃఖం వెంటాడుతుంది. దేహం వచ్చిందంటే దుఃఖం వస్తుంది. దుఃఖం లేకుండా దేహం ఉండడానికి అవకాశం లేదు. అహంభావం లేకుండా దేహభావం కాదు, అహంభావన వచ్చాక దేహభావన వస్తుంది. అంచేత అహంభావన పోగొట్టుకున్న వాడికి దేహాలు రావు. అహంభావన ఎంతకాలం అవుతుందో అంతకాలం దేహాలు వస్తాయి, దుఃఖం కూడా నీ సహజంగానే వస్తాయి. అవి న్యాచురల్గా వస్తాయి, నార్మల్గా వస్తాయి. ఇది తెలుసుకోవడానికి పెద్ద మెదడు అక్కర్లేదు. ఇది తెలుసుకోవడానికి నీకు పెద్ద మేధస్సు అక్కర్లేదు. నువ్వు పండితులు అక్కర్లేదు. ఈ విషయం తెలుసుకోవడానికి కామన్ సెన్స్ ఉంటే సరిపోతుంది. మహాత్మా గాంధీ ఒక మాట చెప్పాడు, మీలో ఎవరికైనా పేదరికం ఉందనుకోండి, మీలో ఎవరికైనా పేదరికం ఉందనుకోండి, రమణ మహర్షి గారు పేదవాడుగా ఉన్నాడు చాలా కాలం, గౌతమ బుద్ధుడు పేదవాడుగా ఉన్నాడు, గౌతమ బుద్ధుడు భిక్ష చేసుకున్నాడు, రమణ మహర్షి భిక్ష చేసుకున్నాడు, యేసుక్రీస్తు భిక్ష చేసుకున్నాడు, వాళ్ళు పేదవాళ్ళే, మనం పేదవాళ్ళు అయితే ఏముందని అలా పిచ్చోళ్ళ మీరు అలా అనుకోవద్దు అన్నాడు మహాత్మా గాంధీ గారు. మీరు పరిస్థితిని ప్రభావం బట్టి పేదరికంగా ఉన్నారు. మీరు అవకాశం దొరికితే మీరు పేదరికంగా ఉంటారు, ధనవంతులు అయిపోతారు. అవకాశం దొరక్క ఏడుస్తున్నారు. మీ చేతికి ద్రాక్షపడి దొరక్కలా ఉన్నారు, దొరికితే మింగేస్తారు. పరిస్థితుల వల్ల బాగా అర్థం చేసుకోండి, పరిస్థితుల వల్ల కొంతమందికి పేదరికం వస్తుంది. అంటే ఇంటికాడ ఇబ్బందుల వల్ల, లేకపోతే ఇంట్లో తగలేసేవాళ్ళు ఎక్కువైతే దానివల్ల కూడా దరిద్రం రావచ్చు. పరిస్థితుల ప్రభావం వల్ల పేదరికం వస్తుంది. అయితే నీ పేదరికం రమణ మహర్షి గారి పేదరికం, బుద్ధుడి పేదరికం, ఏసు క్రీస్తు పేదరికం లాంటిది అనుకోకండి. మీరు మీరు దొరికితే తినేస్తారు. అందరం ద్రాక్షపళ్ళు పొలం తిన్న ఉన్నారు మనకి, అందుగా ద్రాక్షపళ్ళు అందితే తినేస్తాం. అది అందటం లేదు కాబట్టి పుల్లగా ఉన్నాయనుకుంటున్నాం. మీకు అర్థం ఏంటంటే, ఇప్పుడు గాంధీ గారు చెప్పిన దాంట్లో సారాంశం ఏంటో బాగా అర్థం చేసుకోండి. మీలో పేదలు అనేక మంది ఉండొచ్చు, పరిస్థితుల్లో మీరు ఎలా అయ్యారు, అవ్వాలని అవ్వలేదు, పేదరికం రావటం లేరు. కొంతమంది పేదరికాన్ని వరిస్తారు కావాలని, కొంతమంది పేదరికం కావాలని వరిస్తారు. అలా మీరు వరించి తెచ్చుకోలేదు. ఇంటికాడ పాడు చేయటం వల్ల పేదరికం వస్తుంది, ఇంట్లో ఎర్నింగ్ మెంబర్స్ లేకపోవటం వల్ల పేదరికం వస్తుంది, లేకపోతే అనేక రకాలుగా మీకు పేదరికం రావచ్చు. అలాగని గౌతమ బుద్ధుడి పేదవాడే, రమణ యేసు క్రీస్తు పేదవాడే, మేము కూడా అంతరి వాళ్ళని అనుకోకుండా పిచ్చవాళ్ళారా అంటున్నారు. మహాత్మా గాంధీ గారు కూడా పేదవాడే. ఆయన చనిపోయినప్పుడు ఏముంది, కర్ర ఒకటి ఉంది, కళ్ళు ఒకటి ఉంది, ఏ నాలుగు ఉన్నాయి. అలాగే మా మీకు ఏదైనా పేదరికం వస్తే మేము మహాత్మా గాంధీ గారు మీరు అనుకోవద్దు. అది కావాలని వరించాడు పేదరికం. మనకు కావాలని ఎవరు వరించలేదు. మనం పేదరికం రాకుండా తప్పించుకోలేక పేదరికాన్ని అనుభవిస్తున్నాం మేము. మీరు సబ్జెక్ట్ బాగా అర్థం చేసుకోండి. పేదరికాన్ని వరించడం వేరు, పరిస్థితులలో పేదరికం వస్తే అది భరించడం వేరు. మీకు పరిస్థితులలో పేదవాళ్ళు అయ్యారనుకోండి, అది నిజం కాదు. మళ్ళీ మీకు ధనవంతులయ్యే అవకాశం వస్తే నూటికి నూరు రూపాయలు ధనవంతులు అయిపోతారు. యేసుక్రీస్తు బుద్ధులు అటువంటి పేదవాళ్ళు కాదు. వాళ్ళకి కావాలని వరించి తెచ్చుకున్నారు పావర్టీ, అది వేరు. ఇది ఎంటర్లీ డిఫరెంట్ థింగ్. బాహ్యాన్ని చూసి మీరు కొలకలు వేయకండి, బాహ్య పరిస్థితిని చూసి కొలకలు వేయకండి. రమణ మహర్షి భిక్ష చేసుకున్నాడు, మేము భిక్ష చేసుకుంటున్నామని మీరు రమణ మహర్షి అనుకోకండి. అది యేసుక్రీస్తు భిక్ష చేసుకున్నాడు, బుద్ధుడు భిక్ష చేసుకున్నాడు. అయితే ఒకవేళ మనం ఏదైనా భిక్ష చేసుకొని చూస్తే మనం బుద్ధిరమణ కాదు, పరిస్థితుల వల్ల అలా తయారయ్యాం మనం. అంతేకాని అది మనం వరించిన పేదరికాన్ని మనం ఎవరం వరించాం. పేదరికాన్ని మనం వాళ్ళు వరించి పేదరికాన్ని మనం వరించలేదు. పేదరికాన్ని వస్తే భరిస్తున్నాం అంతే, పేదరికాన్ని మనం వరించలేదు. వస్తే అది భరిస్తున్నాం, భరించడం వేరు, వరించడం వేరు, భరించడం వేరు, వరించడం వేరు. మన పేదరికం ఒకవేళ నిజంగా వస్తుందనుకోండి, అది వరించం, భరిస్తాం. అది బుద్ధిని వేరు, అది పేదరికాన్ని వరించాడు. మనం వరించం, భరిస్తాం వచ్చాను. అంటే మీరు బుద్ధిని చెడు బాహ్యంగా పోల్చుకోవద్దు. ఒక మనిషి యొక్క బాహ్య పరిస్థితిని బట్టి, బాహ్య సంఘటనను బట్టి ఆ మనిషి మనం కొలవకూడదు. ఆ మనిషి యొక్క అంతస్తు ఎటువంటి, ఆ మనిషి యొక్క హృదయం ఎటువంటిది, ఆ మనిషి లోపంలో ఆ డెప్త్ ఎటువంటిది, ఆ మనిషిని ఎలా కొలవాలి. కానీ బాహ్య సంఘటనను బట్టి ఒక మనిషిని కొలవలేము. ఒక మనిషికి పాండిత్యం ఉందని, ఒక మనిషికి డబ్బు ఉందని అలా మనిషిని కొలవదు. అతని హృదయం ఎటువంటిది, అతను బేసిక్గా మూలంలో ఎలా ఉంటాడు అతను, అది చూసుకోవాలి. కానీ బాహ్యాన్ని బట్టి ఆ మనిషిని కొలవకూడదు. మనిషి పేదరికాన్ని, పేదరికం వస్తే భరిస్తాడు. పేదరికాన్ని భరించడం వేరు, పేదరికాన్ని భరించడం వేరు. బుద్ధుడు పేదరికాన్ని భరించాడు. అది అలాగే మీ పేదరికం వస్తే మీరు వరిస్తున్నారని అలా అనుకోవద్దు, అలా పొరపాటు పడవద్దని బాపూజీ చెప్పాడు. మన ఇంటికాడ మంచాలు లేక చేపల మీద పడుకుంటున్నాం అనుకోండి, మంచాలు లేక చేపల మీద పడుకుని పేదరికాన్ని వరిస్తున్నామని, మీరు పేదలుగా ఉంటే ఈ పేదరికంగా ఇష్టపడుతున్నాం, అలా మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని చెప్పాడు. మంచం ఉంటే మీరు చాప విడిచిపెట్టేస్తారు, మంచం లేక చాపనే పడుకున్నారు, ఆ విషయం ఉన్నది ఉన్నట్టు గ్రహించమని చెప్పాడు బాపూజీ. మంచాలు ఉంటే మీరు చాపలు ఎందుకు పట్టుకుంటారు? బాపూజీ మటుకి ఆయన ఇరుందాశ్రమంలో కూడా చాపనే పడుకున్నాడు. అంటే మంచాలు లేక కాదు, మనం కూడా చేపనే పడుకున్నా అది మంచాలు లేకపోవటం వల్ల పడుకోడు. అది ఏ నడు నప్పు తగ్గుతుందో డాక్టర్ గారు చెప్తే పడుకోవడం బలాల మీద. అదే పేదరికాన్ని మటుకు వరించి మటుకు కాదు. అంటే శాస్త్రంలో ఒక మాట ఉంది, మనం ఆత్మజ్ఞానం ఎవరికి, బ్రాహ్మణస్థితి ఎవరికి వస్తుందంటే, బ్రహ్మం ఎవరికి వస్తుందంటే, ఆ ఒక్కదాని మీద, బ్రహ్మం మీద ఒక్కదాని మీద, మైండ్ స్ప్లిట్ అవ్వకుండా, మన మైండ్ స్ప్లిట్ అవ్వకుండా, ఎక్కడ 100% బ్రహ్మమునే మనం కోరుకుంటున్నాం అనుకోండి, మోక్షం కావాలన్నా మోక్షం కావాలనుకోవటం కోరికైనది కోరిక కాదు, అది అనుకున్నా ఊరికే బాహ్యానికి మనం కాదు, కోరుకున్నది కోరిక కాదు, అది బ్రహ్మమునే, అది బ్రహ్మమునే తెలుసుకోవాలని మనకు 100 రూపాయలు బ్రహ్మం మీదే మన మనసు నిలబడతాం అనుకోండి, 99% కాదు 100% బ్రహ్మం మీదే మన మనస్సు నిలబడుతుంది అనుకోండి, అనుకోండి అవి తప్పించి మన మనస్సు ఎక్కడ వాడుకోలేదు అనుకోండి, వాడికి బ్రహ్మం ఎరుకులోకి వస్తుంది. నువ్వు తెలుసుకోవాలంత మాత్రం చేత పురుషుడు తెలియబడ్డా, వాడు ఎవరికి, వాడి పురుషుడు అంటే చైతన్యం, పురుషుడు అంటే ఆత్మ, పురుషుడు అంటే బ్రహ్మం, పురుషుడు అంటే ఈశ్వరుడు, పురుషుడు అంటే మగవాళ్ళని కాదు, పురుషుడు అంటే చైతన్యం. పురుషుడు ఎవరికి తెలియబడాలనుకుంటాడో వాడికే తెలియబడతాడు, పురుషుడు ఎవరికి తెలియబడాలనుకో, ఈశ్వరుడు ఎవరికి తెలియబడాలనుకుంటాడో వాడికి మాత్రమే తెలియబడతాడు. వాడు ఎవరికి తెలియబడతాడు 100% కూడా ఈశ్వరుడి మీదే, 100% ఈశ్వరుని ఎవడైతే కోరుకుంటున్నాడో వాడికే తెలియబడతాడు, 50% కాదు. ఆ అవ్వ కావాలి, బొవ్వ కావాలంటే ఈశ్వరుడు తెలియబడ్డు, అవ్వ కావాలి బొవ్వ కావాలంటే ఈశ్వరుడు తెలియబడ్డు, ఈ లోకంలో గొప్పలో కావాలి మాకు ఈశ్వరుడు సాక్షాత్కారం కావాలంటే తెలియబడ్డు, ఈ లోకంలో గొప్పలో మాకు కావాలి బ్రహ్మజ్ఞానం కావాలంటే బ్రహ్మజ్ఞానం మిమ్మల్ని భరించదు, ఈ లోకంలో గొప్పలో కావాలి మాకు బ్రహ్మజ్ఞానం కావాలంటే బ్రహ్మజ్ఞానం మిమ్మల్ని భరించదు. రామకృష్ణ పరమహంస గారిని రమణ మహర్షి గారు ఎవరింటికి వెళ్ళేవారు కాదు, రామకృష్ణ పరమహంస గారు భక్తులు ఎవరైనా తీసుకెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు, అలా ఆహ్వానిస్తే, ఆయన అంతా అన్వాంటెడ్గా వెళ్ళేవాడు కాదు, భక్తులు ఆహ్వానిస్తే వెళ్ళేవాడు, పెద్ద పెద్ద పండితుల దగ్గరికి, పెద్ద పెద్ద ధనవంతుల దగ్గరికి, పెద్ద పెద్ద హోదాలు ఉన్న వాళ్ళ దగ్గరికి ఈయన తీసుకెళ్ళేవాడు. ఎవరి? రామకృష్ణ పరమహంస గారు తీసుకెళ్ళేవాడు, ఆ భక్తులు తీసుకెళ్ళారు. వీళ్ళందరూ ఎలా కనిపించేవారంటే, రామకృష్ణ పరమహంస గారికి ఈ పెద్ద పెద్ద హోదాలు ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద ధనవంతులు, పెద్ద పెద్ద పండితులు, మనం పెద్ద గోపురం పాలకులు పెద్ద గోపురం ఎక్కి చూస్తే మనుషులు ఎలా కనిపిస్తారో, వీళ్ళందరూ ఎలా కనిపించేవారు, సరే మర్యాద కోసం ఆయన ఏదో మాట్లాడేవాడు, ఈయన మాట్లాడి బయటకు వచ్చేసిన తర్వాత ఈ భక్తులు అనేవారు, వాడది గొప్ప పండితులండి, వీడింత ధనవంతులండి, కలకత్తాలో అంత ధనం ఎవరికి లేదండి, ఇటువంటి ఏదో బుడబొక్కల మాటలు భక్తులు వేసుకెళ్ళి చెప్తే ఏదో కూడా లోకం మాటలు చెప్పుకోరు. ఆయన వినే ఏమన్నాడు అంటే, నిజమే మీరు చెప్పిన, వాడు పండితులే, వీడు ధనవంతులే, వాడు వచ్చేవాడే, వీడికి బంగారం ఉంది, ఆడికి విండుంది, వీడు పండితుడు, ఆడు ఇంకో భాషలో పండితుడు, వీడు ఇంకో భాషలో పండితుడు, ఆడు ఇంకా 10 భాషల్లో పండితుడు, ఇవన్నీ బాగానే చెబుతున్నాయి కానీ ఎవరికి కూడా తోకలు తగలదు. తోకలంటే దేహం లోపల నేను ఉన్నాను, నాకు బయట ప్రపంచం ఉంది, ఎక్కడో దేవుడు ఉన్నాడు, నేను ఎవరినో ఉద్ధరించేస్తున్నాను, ఈ లోకానికి ఏదో ఉపకారం చేసేస్తున్నాను, ఇలా అనుకునేవాడు లోపల ఉన్నాడు, ఇలా అనుకునేవాడు ఉన్నాడు. తోక మంచి పనులు చేయొచ్చు వాళ్ళు, కానీ తోకలు మనకి తెగలేదు, ఎవరికైతే తోక తెగలేదో వాడికి నిర్వాణ సుఖం లేదు. ఆడికి బంగారం ఉన్న మాట నిజమే, ఆడికి డబ్బు ఉన్న మాట చేయదు, ఆడికి ఇంకో పదం ఉన్న మాట నిజమే, ఆ డీవ్ అయిన మాట అన్ని నిజమే, బాగా తోకలు తగ్గాలి కదా. మంచి అవ్వా కావాలి బొవ్వా కావాలంటే ఇక రాదు, ఇఫ్ యూ వాంట్ గాడ్ అండ్ గాడ్ ఎలాంటి కీక్ దిస్ వాళ్ళు మెరిచిలెస్ అది ప్రపంచంలో గొప్పలు కావాలి, ప్రపంచంలో గౌరవాలు కావాలి, ప్రపంచంలో అంతస్తులు కావాలి, అక్కడ దేవుని పట్టుకోవాలి, దేవుడు నాకు తెలిసిపోవాలి. అది మీరేమి తొందరపడద్దు, మనసుతో ఏమి కల్పించుకోవద్దు, ఏ ఊహించుకోవద్దు. మీరు ఊహించుకునేదంతా మాయ, కల్పించుకునేదంతా మాయ. అది ఎలా జరిగిపోతున్నాం, ఇది ఎలా జరిగిపోతున్నాం అనేది కంగారు పడద్దు. ఆ ఈశ్వర సంకల్పాన్ని బట్టి జరుగుతుంది, కానీ మీరు ఊహించిన ఊహల వల్ల జరగదు. దేర్ ఈజ్ ఈశ్వర. మనం అందరం తెగిపోయిన గాలి పటాల్లో లేము, మన దారం ఈశ్వరుడి చేతిలో ఉంది. ఇటు గాలి ఇస్తే తెలిపోవడానికి అవకాశం లేదు, మన గాలి పటం దారం ఈశ్వరుడి చేతిలో ఉంది. ఆడించేవాడు ఆడినా ఆడేవాళ్ళం మనం. పలికేవాడు పోతన మార్చుడు అంటాడు, పలికేది వాడు పోతన మార్చుడు అని పలికించిన వాడు రామభద్రుడు. మీరేమీ తొందరపడద్దు, మోక్షం మీ హృదయంలో ఉంది. ఇది 100% ట్రూత్. అది సత్యం మీ హృదయంలో ఉంది, నిర్వాణ సుఖం మీ హృదయంలో ఉంది, ఆనందం మీ హృదయంలో ఉంది. బ్రహ్మమంటే బ్రహ్మమంటే ఏదో తినే పదార్థం అనుకోకండి. అది మీరు తినే వస్తువు, మీ ఇంద్రియాలతో సంబంధం లేకుండా, దేహంతో సంబంధం లేకుండా, లోకంతో సంబంధం లేకుండా, శవాలతో సంబంధం లేకుండా 100% దేని తెలుసుకోవటం వల్ల 100% హ్యాపీనెస్, 100% పీస్, 100% బ్లిస్. ఆనందమే బ్రహ్మ, శాంతే బ్రహ్మ, సుఖమే బ్రహ్మ. ఆ బ్రహ్మానందం ఎవడైతే ఊగిసలాడతాడో, దేనితో, దేహంతో, ఇంద్రియములతో, లోకముతో, ఈ కర్మ సిద్ధాంతాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఏ సుఖమైతే మిమ్మల్ని ఊగిసలాడుతుంది అదే బ్రహ్మ. అది మీ హృదయంలోనే ఉంది. అలా మనిషి ఏ పని చేసినా ఎందుకు చేస్తాడు? ఆనందం కోసం చేస్తాడు. మనిషి పెళ్ళి ఆనందం కోసం చేసుకుంటాడు, డబ్బు సంపాదించడం ఆనందం కోసం డబ్బు సంపాదిస్తాడు, ఎమ్మెల్యే పదవి కూడా ఆనందం కోసం. ఎమ్మెల్యే పదవి అయితే అందరం మనల్ని గౌరవిస్తారు, ఏదో అనుకో ఆనందం. మనిషి ఏ పని చేసినా వాళ్ళకి ఆనందం వచ్చిన రాత్రి ఆనందం కోసమే చేస్తాడు. ఎక్కడో మంచి పని చేశాయి అనుకుని అందరూ మీరు చాలా మంచి పని చేశారు అందరూ అనుకుంటారండి, అందరూ అనుకుంటారంటే వీడికి ఏదో ఆనందం. ఏ పని చేసినా వాడు ఆనందం కోసం అక్కడ అక్కడ ఆనందం లేకపోయినా ఆనందం ఉందని అనుకుని చేస్తూ ఉంటాడు. అక్కడ ఆనందం లేదు కానీ ఉందని అనుకుంటూ ఉంటాడు. ఆనందం నీ హృదయంలో ఉంది, బ్రహ్మము నీ హృదయంలో ఉంది. ఈ జగత్తు, ఈ సూర్యచంద్రుడు, ఈ పంచభూతాలు, ఈ జీవకోటి హృదయం అంటే నీ హృదయం, నీ లోపల ఫిజికల్ హార్ట్ కాదు. హృదయం అంటే మీరు బాగా అర్థం చేసుకోండి. యథార్థం చెప్పాలంటే మనలో దేవుడు ఉన్నాడనుకుంటున్నాం. మనలో దేవుడు లేడు, దేవుళ్ళు మనం ఉన్నాం. మనలో దేవుడు ఉంటాం కాదు, దేవుళ్ళు మనం ఉన్నాం. ఈ జీవకోటి, ఈ పంచభూతాలు, యావత్ క్రియేషన్ అంతా కూడా, సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ నక్షత్రాలు, ఇవన్నీ ఎక్కడి నుంచి అయితే ఏ హృదయంలో నుంచి వచ్చిందో అది ఆ హృదయం మనం. ఆ హృదయానికి ఒక పేరు పెట్టారు ఈశ్వరుడు అని, బ్రహ్మమని. ఈ సృష్టి అంతా ఎక్కడి నుంచే వచ్చిందో మనం కూడా అక్కడి నుంచే వచ్చాం. అక్కడికి వెళితే కానీ మన హృదయంలో నిజం మనకు తెలియదు. ఇక్కడ సిద్ధాంతం ఏమి లేదు, నీ హృదయంలో నిజం ఉంది. నువ్వు అనుకున్నది నిజం కాదు, నువ్వు అనుకున్నది నిజం కాదు, నీ హృదయంలో నాకు నిజం ఉంది. ఆ నిజాన్ని ఎరుకులోకి వచ్చే వరకు నేను దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది, పునర్జన్మలు వెంటాడుతాయి. ఆ నిజం తెలుసుకున్నావు సుఖి, తెలుసుకున్న వాళ్ళలోనే ఆ నిజం ఉంది, తెలియని వాళ్ళలోనే ఆ నిజం ఉంది. తెలుసుకుంటే సుఖపడతాడు, తెలియకపోతే వాడిని ఆ జన్మకు ఆ జన్మ దుఃఖం వెంటాడుతుంది. తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం, ఇంకే తేడా. తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే దుఃఖం. ఇంకో మాట ఇంతకుముందు ఇంకో మాట రిపీట్ చేస్తున్నాను, టైం ఎంతైంది, టైం అయితే ముగిస్తున్నాం. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎవరిని తిట్టిపోయారంక ఇంకెవరిని మీరు తిట్టక్కర్లేదు. ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంక మీ అత్తగారిని తిట్టక్కర్లేదు, ఎవరిని తిట్టక్కర్లేదు. ఇది ఒక్కటే వినండి, ఇది బాగా మైండ్లో రుబ్బుకోండి, మీ మనసులో రుబ్బుకోవాలి. మీ మనసు చిరిగి మనసులో దుఃఖం ఉంది, మనసు చిరిగిపోతే దుఃఖం లేదు. మనసులో దుఃఖం ఉంది, మనసు చిరిగిపోయింది అనుకోండి, ఇంకా దుఃఖం లేదు. దుఃఖం శరీరం లేదు, దుఃఖం చైతన్యం లేదు, ముదొక్క మనస్సులో ఉంది. మీరు మంచి మంచి మాటలు విని అవి రిపీట్ చేసుకుంటే మనసు చిరిగిపోతుంది. ఎప్పుడైతే మనసు చిరిగిపోయింది అంటే దుఃఖానికి దుఃఖం ఉండే ప్లేస్ లేదు. మీ దుఃఖానికి కారణం ఇతరులని తెలుసుకోవడానికి మీకు జ్ఞానం అక్కర్లేదు. మన అందరం ఇతరులే మన దుఃఖానికి కారణం అనుకుంటున్నాం కదా. మీ దుఃఖానికి ఇతరుల కారణం అని తెలుసుకోవడానికి మీకు జ్ఞానం అక్కర్లేదు. మీ దుఃఖానికి ఇతరుల కారణం కాదు, మీ దుఃఖానికి మీరే కారణం అని తెలుసుకోవడానికి మీకు జ్ఞానం కావాలి. జ్ఞానం అంటే ఏమిటి? నిన్ను తెలుసుకోవటం జ్ఞానం. నిన్ను తెలుసుకోవటం మానేసి ఏది తెలుసుకున్నా ఎన్ని తెలుసుకున్నా ఒకటి లేని సున్నలయ్యు, అది నీ స్వప్న సమానం. భగవాన్ చెప్పారు ఒక చోట, మనం రాత్రిలో ఏం చేస్తామంటే మన ఒక గదిలో నిద్రపోతాం, ఒక గదిలో నిద్రపోతాం. జాగ్రత్తగా ఉండండి, డిస్పర్స్ అయిపోతాం. ది టైమ్ హస్ కమ్. ఎప్పుడైతే మీటింగ్ వచ్చిందో అప్పుడు పార్టీ కూడా వస్తుంది. మనం నిద్రపోయేటప్పుడు గది తలుపులు వేసేసుకుంటాం, తలుపులు వేసుకుని లోపల నిద్రపోతాం, ఇంట్లో గదిలో నిద్రపోతాం. మన గదిలోంచి ఎక్కడ కదలం, గదిలోనే ఉంటాం. ఈ మనస్సు ఏం చేస్తుందంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది, ఎక్కడ విమానాల మీద తిరుగుతుంది, కువైట్ వెళ్ళిపోతుంది, సౌదీ అరేబియా వెళ్ళిపోతుంది, ఎక్కడెక్కడ విమానాల మీద అన్నీ తిరిగి వస్తూ ఉంటుంది, ఎక్కడెక్కడికి వెళ్ళిపోతుంది. నీకు అర్థమవుతుందే? ఇప్పుడు నీ శరీరం కువైట్ వెళ్ళిందా వెళ్ళలేదు? నీకు అర్థమవుతుందా? అంటే నీ కువైట్ ఎక్కడ కనిపించింది? నీ మనసులో కనిపించింది. నువ్వు కువైట్ వెళ్ళావా వెళ్ళలేదు? గదిలోనే ఉన్నావు. నీకు కువైట్ ఎక్కడ కనిపించింది? మనసులో కనిపించింది. సౌదీ అరేబియా ఎక్కడ కనిపించింది? మనసులో కనిపించింది. విమానాలు ఎక్కడ కనిపించినాయి? నువ్వు నిజంగా విమానంలో వెళ్ళి ప్రయాణం చేసి స్వప్నంలో విమానం ఎక్కడ కనిపించింది? స్వప్నంలో కనిపించింది. స్వప్నంలోనే కనిపి మనసులోనే కనిపించింది విమానం. స్వప్నం ఎవరికి? మనసుకే. చెప్తూ చెప్తూ మాట అడ్డుగా వస్తున్నారు. ప్రతి మనిషికి రెండు దేహాలు ఉంటాయి. ప్రతి మనిషికి ఎన్ని దేహాలు ఉంటాయి? రెండు దేహాలు ఉంటాయి. ఒకటి స్థూల దేహం, రెండు సూక్ష్మ దేహం. ఈ రెండు దేహాలు లేకుండా మనిషి ఉండడం. ఒకటి స్థూల దేహం, రెండు సూక్ష్మ దేహం. ఈ స్థూల దేహం శ్మశానంలో కాలిపోతుంది, సూక్ష్మ దేహం శ్మశానంలో కాలదు. అది జ్ఞానం వల్ల కాలిపోతుంది. ఇది కట్టెల వల్ల, కట్టెల వల్ల కాలిపోతుంది. ఈ దేహానికి బరియల్ గ్రౌండ్ అని ఉండాలి, బర్నింగ్ గ్రౌండ్ అని ఉండాలి. బరియల్ గ్రౌండ్లో కట్టెడతారు, బర్నింగ్ గ్రౌండ్లో కాల్చేస్తారు. ఈ దేహానికి ఏదో గ్రౌండ్ ఉండాలి, బర్నింగ్ గ్రౌండ్ అని ఉండాలి, బరియల్ గ్రౌండ్ అని ఉండాలి. హిందువులకి ఏమో బర్నింగ్ గ్రౌండ్, ముస్లింస్కి బరియల్ గ్రౌండ్. ముస్లింస్ కాల్చరు, భూమి అక్కడ కప్పుతారు, భూమి మట్టి తీసేసి ఆ భూతలు పెట్టి కప్పుతారు. అది దాన్ని ఏమంటారంటే బర్నింగ్ గ్రౌండ్ అంటారు, బరియల్ గ్రౌండ్ అంటారు. బరియల్ గ్రౌండ్ వేరు, బర్నింగ్ గ్రౌండ్ వేరు. హిందువులు కాలుస్తారు, చాలామంది హిందువులు కాలుస్తారు. ఈ స్థూల రెండు దేహాలు ఉన్నాయి ప్రతి మనిషికి. ఈ రెండు దేహాల్లో ఈ స్థూల దేహాన్ని శ్మశానంలో కాల్చేస్తారు. ఇంకో దేహం ఏముంది? సూక్ష్మ దేహం ఉంది. ఆ సూక్ష్మ దేహం అది శ్మశానంలో కాల్చబడదు. మన కట్టెలు పెట్టి కాల్చలేము. కట్టెల వల్ల స్థూల దేహం కావచ్చు, కానీ ఆ సూక్ష్మ దేహం కట్టెల వల్ల కాల్చలేదు. అది ఆత్మ జ్ఞానాగ్ని వల్ల కాలట్లేదు. అది ఏమవుతుంది? జ్ఞానాగ్ని వల్ల కాలట్లేదు. అంచేది మనం ఈ కట్టెలు కాల్చే స్థూల దేహాన్ని సూక్ష్మ దేహాన్ని కాలట్లేదు. కాబట్టి ఆ జ్ఞానాగ్ని సముపార్జన చేసుకుంటే సూక్ష్మ దేహం కాలట్లేదు. కానీ లేదా అప్పటి వరకు సూక్ష్మ దేహం కాలదు. ఆ సూక్ష్మ దేహం ఎంతకాలం అయితే కాలదో నీకెంతకాలం పుణ్యజ్ఞానం వస్తాయి. అది సిద్ధాంతం. ఇంకోటి చెప్తే ఏదో అడ్డొచ్చాను దీనికి. ఇంకో ఒక్క మాట ఏంటన్నది? స్వప్నంలో ఇప్పుడు మన శరీరం గదిలోనే ఉంది. మన శరీరం ఎక్కడ ఉంది? గదిలోనే ఉంది. కువైట్, మన కువైట్ వెళ్ళలేదు. కువైట్ వెళ్ళినట్టు వచ్చేసాం. విమానం మనం తిరిగి వచ్చాం, కువైట్ వెళ్ళి వచ్చాం, ఓడల మీద తిరిగాం, ఎవరితోటో మాట్లాడాం, ఎవరినో చూసాం. మెలకు వచ్చింది. మరి మెలకు వస్తున్న తర్వాత కొంతకాలానికి మనకి వేకింగ్ స్టేట్కి వస్తాం. మరి ఒకటి మీరు అర్థం చేసుకోండి, ఇవన్నీ మీకు కువైట్ ఎక్కడ కనిపించింది మీకు మనస్సులో కనపడదు. మీ కువైట్ వెళ్ళదు, మీ విమానం ఎక్కడ కనిపించింది మీకు మనస్సులో కనిపించింది, కువైట్ ఎక్కడ కనిపించింది మనస్సులో కనిపించింది. మీకు అర్థమవుతుంది, ప్రయాణం ఎక్కడ చేశారు నిజంగా మీరు గడప దాటి వెళ్ళారా? గడప దాటి వెళ్ళదు. ప్రయాణం ఎక్కడ చేశారు? మనసులో చేశారు. అలాగే గతించిపోయే జన్మలు, రాబోయే జన్మలు మీ మనసులో కనిపిస్తున్నారు, కానీ నిజంగా లేవంటే లేవు. వ్యవహారికంగా పూర్వ జన్మలో మాట నిజమే, వ్యవహారికంగా రాబోయే జన్మలో నిజమే. ఇవన్నీ కూడా పారమార్థిక సత్యాలు కాదు, ఇవన్నీ వ్యవహారిక సత్యాలు. మీ మనస్సు ఇవన్నీ మీ మనస్సులో కల్పిస్తున్నాయంటే, మీ శరీరం గదిలోనే ఉంది, కువైట్ మీ మనస్సులో కనిపించింది, విమానం మీ మనస్సులో కనిపించింది, ప్రయాణం మీ మనస్సులో చేశావు, ఇవన్నీ అయిపోయినాయి. ఇది ఎంత అలాగే రాబోయే జన్మలో కూడా, పూర్వజన్మలు రాబోయే జన్మలు మీ మనస్సే కల్పిస్తాండి, మీ మనస్సు యొక్క క్రియేషన్. అందుకే ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ రియాలిటీ, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎక్సెప్ట్ ఈశ్వర, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ యువర్ బాడీ, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. నీ బాధ మనస్సు, నీ సంతోష మనస్సు, నీ జయం మనస్సు, నీ అపజయ మనస్సు, నీ ఉద్రేక మనస్సు, నీ కుంగిపోవటం మనస్సు, నీ పూర్వజన్మల మనస్సు, రాబోయే జన్మల మనస్సు, ఈ నిఘంగా లేవు. నీ మనస్సులో కనిపించని ఆ మనస్సు చిరిగిపోతే, ఆ మనస్సు కనుక చిరిగిపోతే ఉన్న వస్తువులు ఉన్నట్టుగా వ్యక్తం అవుతుంది. అప్పుడు అది స్వర్గరాజ్యం అంటే అది నిర్వాణ సుఖం, అది మోక్షము, అది స్వర్గరాజ్యం. దాని స్వరూపం ఆనందం, దాని స్వరూపం శాంతి, దాని స్వరూపం సుఖం. ఆ వస్తువు నువ్వు ఆనందానుభవం పొందటానికి, బ్రహ్మానందం పొందటానికి నీ శరీరం చనిపోయే వరకు నువ్వు ఆగక్కర్లేదు, అంతకాలం వెయిటింగ్ అక్కర్లేదు. నీ హృదయంలోని ఆనంద, నీ హృదయంలో ఉన్న మోక్షాన్ని తెలుసుకోవడానికి నీ ఫిజికల్ బాడీ డెత్ వరకు నువ్వు ఆగక్కర్లేదు. నువ్వు అర్థం చేసుకుంటే, నీకు అండర్స్టాండింగ్కి వస్తే, ఇప్పుడే ఇక్కడే నీ కాళ్ళు కదపకుండా, చేతులు కదపకుండా నీ ఎరుకులోకి వస్తుంది. దేని వల్ల వస్తుంది? త్రూ యువర్ అండర్స్టాండింగ్. నీ అండర్స్టాండింగ్ 90% మార్క్స్ అండర్స్టాండింగ్లోనే, నువ్వు సాధన చేసి మార్కులు 10%. జ్ఞానం అంటే ఏంటి? జాగ్రత్తగా ఏదో జ్ఞానం అంటే ఏంటి? నిన్ను నువ్వు తెలుసుకోవటం. నిన్ను తెలుసుకోకుండా ఎన్ని తెలుసుకున్నది జ్ఞానం కాదు, అజ్ఞానమే. అది జ్ఞానం కాదు, అది అజ్ఞానమే. పైగా అజ్ఞానం అని ఊరుకోలేదు, అని ఒకటి లేదు సొమ్మలేదు. సాపేక్షిక జ్ఞానానికి కూడా విలువ ఉంది, నీ పట్టు వెళ్ళిపోతుంది. ఇక లోకంలో గౌరవం వస్తుంది, 10 మంది దండలేస్తారు, అక్కడితో పూర్తి అయిపోతుంది. ఆ బడేలు గ్రౌండ్తో దేహగతమైన చరిత్ర, నీ సన్మానాలు, నీ గౌరవాలు పూర్తి అయిపోతాయి. బరేలు గ్రౌండ్ అయినా లేకపోతే బర్మన్ గ్రౌండ్ అయినా అక్కడితో నీ దేహానికి సంబంధించిన ఊరేగింపు పూర్తి అయిపోతుంది. లోపల ఇంకో దేహం ఉన్నాడు, లోపల ఎవడున్నాడు? ఇంకో దేహం ఉన్నాడు, వాడు నీకు కూడా పడతాడు, నీకు కూడా వచ్చేస్తాడు. ఆయన పరిష్కారం చేసుకునే వరకు నీకు పునర్జన్మలు వస్తూనే ఉంటాయి. పోనీ శవాన్ని ఓడగొట్టుకున్నాం, ఈ శరీరాన్ని ఓడగొట్టుకున్నాం, పోనీ ఈ శరీరం తేడా వదిలిపోయింది అని నువ్వు ఊరుకుందాం అనుకుంటావేమో, ఊరక ఉందామనుకుంటున్నామో. లోపల సూక్ష్మదేహం ఉంది కదా, అది ఇంకో స్థూల దేహాన్ని కల్పించే వరకు అది ఊరుకోదు. ఈ దేహాన్ని ఓడగొట్టుకున్నాం, ఈ దేహాన్ని ఓడగొట్టుకున్నాం, ఈ సైతాన్ని కూడా ఒడిగిపోయింది, ఈ దేహానికి సంబంధించిన పేరు వదిలిపోయిందని అనుకుంటున్నావేమో నువ్వు. ఈ దేహం పేరు వదిలిపోయినా లోపల ఇంకో దేహం ఉంది కదా, సూక్ష్మదేహం, అది ఇంకో స్థూల దేహాన్ని కల్పించుకుంటుంది. అది కల్పించుకోకుండా నువ్వు ఆపు చేయలేవు. ఈ సత్యం తెలిసే వరకు దాన్ని ఆపు చేసుకోలేదు. అది కల్పించకుండా అది ఇంకో దేహాన్ని కల్పించుకుంటుంది, ఇంకో దేహాన్ని తెచ్చుకుంటుంది. ఆ దేహాన్ని తెచ్చుకున్న తర్వాత ప్రారంభమవుతుంది, మళ్ళీ దుఃఖం ప్రారంభమవుతుంది. ఒకవేళ మీరు అనుకుంటున్నారేమో ఇంకో 10 రోజులు ఇంకో 10 సంవత్సరాలు నాకు చచ్చిపోతాం, ఈ దేహాన్ని పేడ విడిపోతుంది, ఈ దేహం పేడ విడిపోతే ఇంకో దేహం వచ్చి పట్టుకుంటుంది, లోపల ఇంకో దేహం ఉంది, అది శ్మశానం కాదు, అది కట్టెల వల్ల పులల వల్ల కాదు. పైకి ఎగిరి పట్టడం కాదు, లోపల యొక్క లోతును పెంచుకోండి. మీకు జ్ఞానం కావాలంటే పైకి ఎగిరి పట్టడం కాదు, లోపల మీ లోపల లోతును పెంచుకోండి. లోపల లోతు పెంచుకోండి, లోపల తూకం పెంచుకోండి. మీకు ఆత్మజ్ఞానం కావాలంటే అందుకని పైకి ఎగిరి పట్టడం కాదు. మీకు ఆత్మజ్ఞానం కావాలంటే లోపల తూకం పెరగాలి, లోపల యొక్క లోతులు పెరగాలి. లోకంలోకి మనం వచ్చి వెళ్ళిపోయాము, జాడ లేకుండా వెళ్ళిపోతే రూపబుద్ధి తగ్గుతుంది, నామబుద్ధి తగ్గుతుంది.